क्रिमिन आपने बंद हो जा रहा गला मान रहा है पुण्य क्षेत्र ఈ గరెల మహారాయల్లో చాలా ప్రసిద్ధమైన దేవాలయాలు ఉన్నాయి. గ్రామం చిన్నదైనప్పటికీ చాలా ప్రసిద్ధమైన దేవాలయాలు ఉన్నాయి. రెండో భద్రాచలం, నా సర్కార్ జిల్లాలో ఇది భద్రాచలం లాంటిది. ప్రసిద్ధమైనటువంటి గ్రామాలు రెండో భద్రాచలం. రామాలయానికి ప్రసిద్ధి, తర్వాత శివాలయం కూడా ప్రసిద్ధమైన ఆలయం ఉంది, అమ్మవారి ఆలయం ఉంది, అన్ని దేవాలయాలు ఉన్నాయి. కాంచీపురంలో అన్ని దేవాలయాలు ఎలా ఉన్నాయో ఇక్కడ ఈ శివక్షేత్రం, విష్ణు క్షేత్రం చాలా ప్రసిద్ధమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ గొల్లమావిడాయిలో పూర్వీకులు చాలా డబ్బు వెచ్చించి పెద్ద పెద్ద ఆలయాలు నిర్మించారు. సూర్యనారాయణమూర్తికి ఇంత ఇంత దేవాలయాలు నిర్మించారంటే నేను ఆనందించినది నేత్రానందం. ప్రత్యక్ష దైవం, మనకి సూర్యుడు రోజు కనిపించే ప్రత్యక్ష దైవం, కళ్ళకు కనిపించే ప్రత్యక్ష దైవం. నేను ఎంతవరకు శ్రీకాకుళం జిల్లాలో అరసగిల్లని ఉంటుంది, అక్కడ సూర్యనారాయణమూర్తి దేవాలయం ఉంది. ఇంతవరకు నేను సూర్యనారాయణమూర్తి దేవాలయాలు చూడలేదు, ఇదే ప్రథమం. ప్రత్యేకంగా సూర్యనారాయణమూర్తికి కేటాయించిన దేవాలయం ఎక్కడే చూశాను. తర్వాత అరసవెల్లి, శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో సూర్యనారాయణమూర్తి దేవాలయం ఉంది. భగవద్గీతలో భగవంతుడు స్వామివారు వాసుదేవ స్వామి వారు ఏం చెప్పారంటే, మొదట నీకు చెబుతున్నటువంటి ఈ గీతాశాస్త్రం మొట్టమొదటి సూర్యుడికి చెప్పాను. వీళ్ళు కొత్తగా చెప్పడం లేదు, నువ్వు నేను కొత్త వాళ్ళు ఏం కాదు, పౌర్ణమికి వస్తున్నాను. మొట్టమొదటి భగవద్గీత శాస్త్రం నేను మొట్టమొదటి సూర్యుడికి ఉపదేశించాను. అటువంటి సూర్యనారాయణమూర్తి దేవాలయానికి మనం ఈరోజు వచ్చాం. సూర్యనారాయణమూర్తి ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమని చెప్పాడంటే, భగవంతుడు ఉన్నాడు అని కానీ లేడు అని కానీ సైన్స్ చెప్పలేదు. అంటే సైన్స్కి అందని విషయం, మన ఇంద్రియాలకు అందని విషయాలు చాలా ఉన్నాయి, మన మనస్సుకి అందని విషయాలు చాలా ఉన్నాయి, మన బుద్ధికి అందని విషయాలు చాలా ఉన్నాయి. అలాగే భగవంతుడి గురించి సైన్స్కి అందదు. సైన్స్ ఉన్నాడు అని చెప్పలేదు, భగవంతుడు లేడని చెప్పలేదు. ఎవరైనా సైన్స్ చదువుకుని భగవంతుడు లేడని చెప్తే వాళ్ళకి సైన్స్ గురించే తెలియదు అని అర్థమని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు. ఎందుకంటే చాలామంది సైంటిస్టులు ఏమంటారంటే, అది గోళం కదా, సూర్య గోళం కదా అంటారు. అది కాదు, మన శరీరం మట్టితో ఎలా తయారు చేయదు, సూర్యనారాయణమూర్తి యొక్క దేహం అగ్నితో తయారు చేయదు. సూర్యుడు ఒక వ్యక్తి కాకపోతే, సూర్యుడు ఒక ఇండివిజువల్ కాకపోతే, నేను మొట్టమొదటిలో సూర్యనారాయణమూర్తికే భగవద్గీతను ఉపదేశించాను, మీకు మొట్టమొదటిసారిగా చెప్పటం లేదు, మొట్టమొదటి సూర్యుడికి ఉపదేశించాను. కానీ ఆ పరంపరలో సూర్యుడు మరొకరికి ఉపదేశించాడు. ఆ పరంపరలో కాల ప్రవాహంలో ఈ శాస్త్రం అంతా మరుగున సరిపోయింది కాబట్టి నీకు మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, మళ్ళీ నీకు బోధిస్తున్నాను ఈ భగవద్గీత అని భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు. అంటే దాన్ని బట్టి సూర్యనారాయణమూర్తి కూడా అర్జునుడు లేదో ఒక వ్యక్తి, లేదో ఒక దేవతా స్వరూపుడు. మనకున్న దేవతలో సూర్యనారాయణమూర్తి కూడా ఒక దేవతా స్వరూపుడు కింద చెప్పాలి. రామాయణంలో ఆదిత్య హృదయం చెప్పబడింది. ఆరోగ్యం తక్కువ ఉన్నవాళ్ళు, ఎక్కువ అనారోగ్యంతో బాధపడేవాళ్ళు ఆదిత్య హృదయాన్ని అనుజనం పారాయణం చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది ఒక ప్రతీతి, ఒక నమ్మకం. ఆదిత్యుడంటే సూర్యుడు. ఆదిత్యుడు యొక్క స్తోత్రం గురించి అనష్టుడు కవులు బోధించాడు ఆదిత్య హృదయం. అది మీకు రామాయణంలో కనిపిస్తుంది. సత్యం ఒకటి మన హృదయంలో ఉంది, కానీ మా ఎక్కడ ఉందంటే, ఉన్నది ఆత్మ, లేనిది దేహం. కానీ మనం దేహం ఉందనుకుంటున్నాం, ఆత్మ లేదనుకుంటున్నాం, ఇదే మాయ. ఉన్నది ఆత్మ, లేనిది దేహం. కానీ మనం ఏమనుకుంటున్నామంటే, లేనిది ఆత్మ, ఉన్నది దేహము అని అనుకుంటున్నాం. ఇక్కడే ఉంది, అది మన అవగాహనలో ఉన్న లోపం అంతా ఇక్కడ ఉంది. ఆత్మకు మరొక పేరు సత్యం, పారమార్థిక సత్యం, కాలాతీతమైనది, అనేటి ప్రకృతికి అతీతమైనది. మీకు నాకు సృష్టికి దేవతలకి అందరికీ ఆధారంగా ఉన్నది సత్యం. ఈ ప్రపంచానికి ఆధారంగా ఉన్నది సత్యమే, ఈ ప్రపంచానికి ఆధారంగా ఉన్నది సత్యమే కాబట్టి ప్రపంచం లేనిదైనా ఆధారంగా ఉన్నది సత్యం కాబట్టి ఉన్న దాని వలే కనిపిస్తాం. ఆ సత్య సాక్షాత్కారమని నా జీవిత గమ్యము బాపూజీ చెప్పారు. అయితే ఆ సత్యము హృదయంలో ఉండి అంతర్యామిగా ఉన్నాడు ఈశ్వరుడు, అందరి హృదయాల్లో ఉన్నాడు ఈశ్వరుడు. ఆ సత్యాన్ని కొంతమంది ఈశ్వరుడు అని అంటారు, ఆ అంతర్యామిగా ఉన్న ఈశ్వరుణ్ణి నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నాను, మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారు. అంతర్యామిగా ఉన్న ఈశ్వరుని ముఖాముఖగా దర్శించడమే నా జీవిత గమ్యము అని బాపూజీ అన్నారు. గమ్యము సత్యం, దాన్ని ఆ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చిపోవడానికి అహింస సిద్ధాంతం. ఆ హృదయంలో ఉన్న సత్యాన్ని హింస ద్వారా నేను గోచరింపజేసుకోలేను. సత్య సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం, దైవ సాక్షాత్కారం హింస ద్వారా మధ్యది నాకు గోచరం కాదు. అహింస సిద్ధాంతం ప్రకారమే ఆ హృదయంలో ఉన్న సత్యం నాకు గోచరం అవుతుంది. కాబట్టి గమ్యం సత్యము, ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి మార్గం అహింస. ఇది గాంధీజీ చెప్పింది. ఒకటి, నేటి సమాజంలో రెండు లోపం ఎక్కువగా ఉన్నాయి. రెండు ఎక్కడ చూసినా ఏ ప్రాంతానికి వెళ్ళినా రెండు విషయాలు లోపం ఎక్కువగా ఉన్నాయి. జనరల్గా ఈ రెండు ఎక్కడో కానీ కనిపించకుండా, ఒకటి త్యాగము, రెండు సహనం. సమాజంలో మీకు ఎక్కడ త్యాగం కనిపించకుండా, తప్పు బహు తప్పు. రెండు సహనం అసలు కనిపించకుండా, అందరికీ ఉరుకుమొత్తానని మాట్లాడితే కోపం, కూర్చొని ఉంటే కోపం, నుంచొని ఉంటే కోపం. అసలు సమాజంలో సహనం లేదు, త్యాగము లేదు. త్యాగి కాని వాడు కానీ గీత అర్థం కాదని రామకృష్ణ పరమహంస చెప్పేవాడు. గీత యొక్క తాత్పర్యం మనిషి త్యాగం చేసిన, మనిషికి త్యాగం నేర్పడమే గీత యొక్క తాత్పర్యం అని రామకృష్ణుడు చెప్పాడు. అది చేత మనకి సాధనలో కఠోరమైన నియమం, సజ్జన సాంగత్యం, ఆహార నియమం చాలా ముఖ్యం. గాంధీజీ ఆహార నియమంలో ఎప్పుడూ ఎవరితోటి రాజీ పడలేదు. భారతదేశ స్వాతంత్ర సమరంలో లాంటి ప్రతిక్ లారెన్స్ అని ఇంగ్లాండ్లో ఒక ప్రముఖుడు, మన ఇండియాకి రాయబారాలు ఇచ్చేవాడు, గాంధీ గారితో కూడా మంత్రాలు జరిపేవాడు ప్రతిక్ లారెన్స్ అని. గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలతోటి ఆయనతో ఏ మానవుడు రాజీ పడలేడు. ఏదైనా వ్యవహార విషయంలో కొంచెం అడ్జస్ట్ అవుతాడు, కానీ అహింస సిద్ధాంతంలో, సత్య సాక్షాత్కారంలో, భగవంతుడనే వాడు ఒకడున్నాడని విశ్వాసంలో ఆయన ఎవరితోటి జీవితంలో రాజీ పడలేదని ప్రతి క్లారెన్స్ చెప్పాడు ఇంగ్లాండ్. ఆహార నియమంలో గాంధీజీ మనకు ఆదర్శం. భగవంతుడితో వివిత్త సేవి లగ్వాసి లఘు ఆశి ఏకాంతవాసం జీవితంలో ఎంతో కొంత అవసరం. ఎప్పుడూ 10 మందితో కలిసి ఉంటాం కాదు, కనీసం రోజు గంటనే ఏకాంతవాసం చేయటం మంచి. వివిత్త సేవి లగ్వాసి లఘు ఆశి, భగవంతుడు చెప్తున్నాడు సోమవారం భోజనం కనుక మీరు అతిగా తీసుకుంటే బద్ధకం పెరుగుతుంది, తమోగుణం పెరుగుతుంది, నిద్ర మొత్తం వస్తుంది, శరీరం బరువుగా ఉంటుంది, మనస్సు బరువుగా ఉంటుంది, మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తూ ఉంటుంది అని చెప్పి మితాహారం, యుక్తాహారం, ఎంతవరకు ఆహారం అవసరమో అంతవరకే తీసుకోవాలని అతి పనికి రాదు. వివిక్త శని లడ్వాసి లఘు భోజనం, తగుమాత్రంగా భోజనం చేయాలి, కానీ అతిగా భోజనం చేస్తే యోగం సిద్ధించదు. తర్వాత 24 గంటలు జనంతో కలిసి ఉండాలని అనుకోకూడదు. రోజు గంట 2 గంటలు ఏకాంతవాసం అవసరం. యత వాక్కాయ మనస, వాక్కు కాయము మనస్సు, వాటిని జాగ్రత్తగా నియమించుకో. గాంధీ గారికి ఈ శ్లోకం చాలా ఫేవరెట్ శ్లోకం. నీకు శరీరం ఉంది, మాట ఉంది, నువ్వు మోగవాడు కాదు, మాట ఉంది, మనస్సు ఉంది, శరీరం ఉంది. యత వాక్కాయ మానస, వాక్కు కార్యము మనస్సు, ఈ మూడాటిలో నియమించడం నేర్చుకో. ఈ మూడాటిని నియమించు నియమించుకోవడం నేర్చుకోకపోతే అంతర్యాముగా ఉన్న నారాయణుడు నీకు గోచరము కాదు. అసలు శరీరం ఎందుకు వచ్చింది? శరీరం యొక్క ప్రయోజనం ఏమిటి? అసలు మనస్సు యొక్క ప్రయోజనం ఏమిటి? వాక్కు యొక్క ప్రయోజనం ఏమిటి? నువ్వు సత్య సాక్షాత్కారానికి ఈ వాక్కుని, శరీరాన్ని, మనస్సుని మాక్సిమం ఉపయోగించడానికి తప్పించే వాటికి ప్రయోజనం లేదు. కేవలం అన్నం తింటాం, బట్ట కట్టుకోవడానికి కాదు ఇక్కడికి వస్తా. ఈ మూడాటిని జాగ్రత్తగా ఉపయోగించుకుని హృదయంలో అంతర్యామగా ఉన్న నారాయణుడు, జీవకోటికి ఆధారంగా ఉన్న నారాయణుడు డైరెక్ట్గా ఆ నారాయణుడు దర్శనం చేయాలి. జీవకోటికి ఆధారంగా ఉన్నవాడే నారాయణుడు అని అంటారు. అందరినీ ఆకర్షించేవాడినే కృష్ణుడు అని అంటారు. అందరినీ రమింపజేసేవాడిని, అందరినీ సంతోషపెట్టేవాడిని రాముడు అని అంటారు. ఇది జరగండి లేడని సందేశం వలదు. క్షత్రి అంటే అంతా వ్యాపించిన వాడిని విష్ణువు అని అంటారు. అంటే నారాయణుడు అంటే మన అందరికీ అంతర్యామగా ఉన్నవాడు, మన హృదయంలో ఉన్నాడు. మీకు సాధనలో సక్సెస్ అవ్వాలంటే, మీరందరూ అభివృద్ధిలోకి రావాలంటే, ఇప్పుడే ఎక్కడే ఈ జీవితంలోనే మీకు మోక్షం కావాలంటే వైకుంఠంలో ఉన్న నారాయణని తీసుకొచ్చి మీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే మీ ఉదయంలో నారాయణుడికి స్వరూపంగా వ్యక్తమవుతాడు. నారాయణుడు ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అంటే మీరు కోటి జన్మలు నారాయణ స్వరూపం మీరు పొందలేదు. ఎక్కడో ఉన్న నారాయణుడు మన జీవితంలో భాగం అవ్వాలి. ఆయన మాట మనం వినాలి, ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. నారాయణుని కేవలం ఏదో ఒక లోకానికో వైకుంఠానికో పరిమితం చేయకూడదు. మన జీవితంలో ఒక భాగస్వామి అవ్వాలి, మన జీవితాన్ని నడపాలి. మన జీవితాన్ని నడిపేది మన అజ్ఞానం కాదు, నారాయణుడే మనకి డ్రైవర్గా ఉండి మన జీవితాన్ని నడపాలి. మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. ఆయన ఎక్కడో నేను ఎక్కడున్నాను, నేను దొరల మావిడాలుగా ఉన్నాను, ఆయన వైకుంఠంలో ఉన్నాడంటే సరిపోదు. ఆ వైకుంఠంలో నారాయణుని మన దైనందిన జీవితంలో స్మరించుకుంటూ ఆయన మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. నారాయణుడు అదే జీవిత బంధువు. మనం ఎక్కడో ఉన్నాం, ఆయన ఎక్కడో ఉన్నాడు, ఎలా అనుకుంటా అంటే కోటి జన్మలు వచ్చినాయి ఇలాగే ఉంటాం. నీకు వాక్కు తెలుస్తాను, మాటని జాగ్రత్తగా ఉపయోగించుకో, శరీరాన్ని జాగ్రత్త, సత్యాన్ని వేషానికి జాగ్రత్తగా ఉపయోగించుకో, శరీరాన్ని మనస్సును కూడా జాగ్రత్తగా ఉపయోగించుకో. నేను పాడు చేసినా నీ మనస్సు, నేను అభివృద్ధిలోకి తీసుకొచ్చినా నీ మనస్సే, రహస్యం అంతా మనస్సులో ఉంది. ఆ మనస్సును జాగ్రత్తగా నియమించుకో. నువ్వు అభివృద్ధిలోకి వచ్చినా నీ మనస్సే కారణం, నువ్వు పతనమైనా నీ మనస్సే కారణం. మాయంతా మనస్సులో ఉంది అని చేత మనస్సును జాగ్రత్తగా ఉపయోగించుకుంటేనే కానీ మనోమూలంలో ఉన్న నారాయణుడు మనకు వ్యక్తం కాదు. జ్ఞానయోగ పరో నిత్యం జపజ్ఞానమని విడిచిపెట్టదు నీ జీవితంలో. వైరాగ్యాన్ని ఆశ్రయించు. నిత్యము యోగాన్ని నువ్వు ధ్యానం చేస్తూ నువ్వు వైరాగ్యాన్ని ఆశ్రయించి ఉండాలి. వైరాగ్యాన్ని నిరంతరము ఆశ్రయించని భగవంతుడు చెప్పడానికి కారణం ఏంటంటే, జపము చేసినా ధ్యానము చేసినా సాధన చేసినా ఇన్ని చేసినా మన మనస్సు బాధ్యముఖానికి ఉండిపోవడానికి కారణం ఏంటంటే, ఉండవలసినంత వైరాగ్యం మనకు లేదు. మందులు వాడినా మీకు రోగం తగ్గటం లేదంటే మీ శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంది. రోగ నిరోధక శక్తి ఎంతో కొంత ఉంటే మీరు వాడిన మందులు బాగా పనిచేస్తాయి. అలాగే మీ సాధన ఎందుకు సఫలం అవటం లేదంటే, వైరాగ్యం ఉండవలసినంత వైరాగ్యం మనకు లేదు. ఉండవలసినంత వైరాగ్యం ఉంటే మన జప ధ్యానములు మనకు ఫలితాన్ని ఇస్తాయి, సఫలము ఉంటాయి అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. నేను నా దేహం అంటున్నావు, నా శరీరం అనే ప్రతి ఊరు వేసి తిరుగుతున్నాను. భగవాన్ ఏమంటారంటే, నీకు శరీరం ఉంటుందని, నా శరీరం అని అన్ని చోట్ల నువ్వు వేసి తిరుగుతున్నాయి. ఇంకా నీకు వాడకి రెండు వాడకను, నేను నా దేహం, నేను నా శరీరం ఇది రెండు వాడతాం. నీ వాడకం ఎక్కువైతే, నీళ్ళ వాడకం కంటే ఎక్కువైతే నీ వాడకం, నేను నా శరీరం రెండు ఎక్కువ వాడుతున్నావు. ఆ రెండుకి సంబంధం ఏమిటి? ఆ రెండుకి నేను అంటున్నావు, దేహం అంటున్నావు, ఆ నేనికి దేహానికి సంబంధం ఏమిటి? దేహం జడం, నేనని దేహం అనదు, ఈ గోడ నేను అనదు. జడం అంటే ఏ వస్తువుకైతే తాను ఉన్నానన్న సంగతి తానకి తెలియదు జడం. ఈ దేహము నేను అని అనదు. శ్మశానానికి దేహాన్ని తీసుకెళ్తానంటే ఎందుకు నన్ను తీసుకెళ్తున్నారని అడగదు. ఎంచడండి, దేహానికి తాను ఉన్నానన్న సంగతి తానకి తెలియదు. నేను వేరు, దేహం వేరు, నేను దేహం అని అంటున్నావు. మరణించిన తర్వాత మాకు అటించం. ఇప్పుడే మూడవస్థలో, స్వప్నావస్థలో, జాగ్రత్త అవస్థలో, గాఢ నిద్రావస్థలో, నిద్రావస్థలో నీ దేహం నీకు కనిపించడం లేదు. మరణానంతరం నీ దేహం ఎలాగా నీకు కనపడదు. గాఢ నిద్రలో కూడా నీ దేహం నీకు కనిపించడం లేదు. గాఢ నిద్రలో దేహానికి నీకు ఎత్తి సంబంధం లేదు. అంటే నీ నిద్ర కూడా సాగుతో సమానం. ఈ రోజు పగలకి, రేపు పగలకి, ఈ రాత్రి ఎటువంటిదో, ఈ జన్మకి, రాబోయే జన్మకి మరణం అటువంటిది. అంటే నీకు గాఢ నిద్రలో కూడా నీ దేహం గురించి ఏం తెలియదు నీకు. కానీ నీ ఉన్నావు, నిద్రలో నువ్వు ఉన్నావు. నీకు దేహం ఉండని సంగతి నీకు తెలియదు, ప్రపంచం ఉండని సంగతి నీకు తెలియదు. నిద్రలో మానవుడు ఎలా ఉంటాడంటే, బాడీ లెస్ట్, మైండ్ లెస్ట్, గాడ్ లెస్ట్, వరల్డ్ లెస్ట్, అన్ని లెస్టలే. నిద్రలో నాకు దేహం ఉందని నీకు తెలియదు, గొడవల మావుడాడు ఉందని తెలియదు. హిందువుడు నేను హిందువుడు అని, క్రైస్తవుడు నేను క్రైస్తవుడు అని, మహమ్మదీయుడు నేను మహమ్మదీయులు అని తెలియదు గాఢ నిద్రలో. లేకపోతే మేము భారతీయులు, మేము అమెరికన్స్, మేము రష్యన్స్ అని కూడా గాఢ నిద్రలో ఏమీ తెలియదు. అక్కడికి జాగ్రత్తగా వస్తానో, అక్కడికి ఎదిగి వెళ్ళాలి. అది సాధన యొక్క గమ్యం. సోదర మహాశైలరా, కొంతమంది హిందూ మతం, కొంతమంది మానవీయ మతం, కొంతమంది క్రైస్తవ మతం. ఈ మతం అంటే అసలు నిజమైన మతం ఏంటంటే, ఈ మతాల పేరు మీద, కులాల పేరు మీద ఒక మనిషికి ఇంకో మనిషికి దూరం అవ్వకూడదు. ఇవన్నీ మనస్సు కల్పించిన గొడవ. నిజమైన మతం ఏంటంటే, నా హృదయంలో అంతర్యామంగా ఉన్న ఈశ్వరుని నేను దర్శించడమైన మతం యొక్క గమ్యం. నిజమైన మతం ఏదంటే, నిజమైన ధర్మము ఏది అంటే, నిజమైన జ్ఞానము ఏది అంటే, ఎప్పుడు సదా అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో స్వతంత్రంగా, ఏకంగా, ఆనందంగా, శాంతిగా ఉండటమే స్వభావంగా ఉండే వస్తువుని దర్శించడమే మతం యొక్క గంధం, మతం యొక్క లక్ష్యం. ఈ తప్పించి మిగతా ధర్మంలో కలిపండి అని మీ మనస్సు కల్పించిన గొడవ. ఇది మతాల యొక్క, కులాల యొక్క, కులాల యొక్క, ఈ కులాలకి, కులాలకు సంబంధించిన భేదాలు, మతానికి సంబంధించిన భేదాలు పెంచేసి ప్రపంచంలో అశాంతి తీసుకురావడానికి చాలా మటుకు రాజకీయ నాయకులు కారణం. వాళ్ళు ఓట్ల కోసం కులానికి, కులానికి భేదం పెంచుతారని, మతానికి, మతానికి భేదం పెంచేస్తారు వాళ్ళు ఓట్ల కోసం. అట్లా ఎంత నిజమ కాదు. నిజమైన మతం ఏది? ఒకటే నిజమైన మతం. మతం యొక్క గమ్యమేంటి? మతం యొక్క స్వరూపమేంటి? మతం యొక్క ధర్మమేంటి? భగవంతుడు ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, ఉన్నాడు అందరూ ఉన్న దేశం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు, దేశం యొక్క ప్రారంభాన్ని సాధిస్తున్నాడు. నీకు నీ తెలివి ఉంటే, నీకు వివేకం ఉంటే, నీకు యుక్తి ఉంటే, నీకు శక్తి ఉంటే, అన్ని విధముల ప్రయత్నం చేసి హృదయపూర్వకంగా అంతర్భావంతో, భక్తిభావంతో అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడికి నువ్వు శరణ వేడుకో. శరణి వేడుకుంటే ఆయన నిన్ను అనుగ్రహించి ఆయన స్వరూపాన్ని నీకు ఇస్తాడు. అదే మోక్షమని భగవద్గీతలో వాసుదేవ స్వామి వారు చెప్తారు. నువ్వు ఒకవేళ తెలివితేటలు ఉన్నాయంటే తెలివితేటలను ఉపయోగించుకో. నీకు వివేకంతో వివేకాన్ని ఉపయోగించుకో. ఉపయోగించి అంతర్యామగా ఈశ్వరుడికి అన్ని విధాల ప్రయత్నం చేసి సర్వభావన, సర్వభావమే భారత, అన్ని విధాల ప్రయత్నం చేసి పూర్ణ మనస్తోటి ఈశ్వరుని పరిపూర్ణంగా శరణగతి చేస్తూ, నిరహాయింపు లేకుండా శరణగతి చేస్తూ, ఆయన ఇష్టమే నా ఇష్టం, ఆయన ప్రీతే నా ప్రీతే, మినహాయింపు లేకుండా నువ్వు శరణాగతి చేస్తే నీకు శాశ్వత అంచున ఇవ్వటమే కాదు, శాశ్వత స్థానాన్ని, మళ్ళీ భూమి మీదకి రావాల్సిన పని లేకుండా, మళ్ళీ శవాలను ముయ్యవలసినటువంటి పని లేకుండా, శాశ్వతమైన శాంతిని, శాశ్వతమైనటువంటి స్థానాన్ని, ఆ మోక్ష పదవులు నీకు ప్రసాదిస్తాడు. ఎవడు? నీ హృదయంలో ఉన్న అంతర్యామగా ఉన్న ఈశ్వరుడు అని భగవద్గీతలో భగవంతుని చెప్పాడు, స్వామివారు చెప్పారు. మనం ఎందుకంటే భగవంతుని భక్తి అంటే ఉపాసన, శరణాగతి. భగవంతుని ఉపాసించడం వల్ల భగవద్ అనుభవం పొందుతాం మనం. అయితే బాణ నిద్రలో నీకు దైవ చింతన ఏమి లేదు, ప్రపంచం, ప్రపంచం విషయం ఏమి తెలియదు నీకు, నీ శరీరం విషయం ఏమి తెలియదు, కులమత భేదాలు కూడా బాణ నిద్రలో లేవు. ఇవన్నీ లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు, అదే సత్యం. ఆ సత్యం గాఢ నిద్రలో ఇవన్నీ లేనప్పుడు ఏ సత్యం అయితే నీ హృదయంలో ఉందో ఆ సత్యం ఇప్పుడు కూడా ఉంది. అంటే నువ్వు కల్పించుకున్న గొడవ, నీ అజ్ఞానాన్ని, నువ్వు కల్పించుకున్న విషయాన్ని విడిచిపెట్టేస్తే దాని దగ్గరలో ఏ సత్యం అయితే ఉందో జాగ్రత్త అవస్థలో ఆ సత్యమే నీకు తానుగా గోచరిస్తుంది. నువ్వు చేస్తున్న పని సత్య దర్శనానికి సహకరించాలి. నువ్వు మాట్లాడుతున్న మాట సత్య సాక్షాత్కారానికి సహాయ సహకారము నీకు అందించాలి. దైనందిన జీవితంలో నీ ప్రవర్తన నువ్వు తీర్చిదిద్దుకోవాలి. మాట మాటకి, మాట మాటకి నీ జరిగిపోయిన గొడవలు భూతకాలాన్ని మీదకి తెచ్చుకో. డోంట్ బ్రింగ్ ద ప్యాస్ట్ అని బాపూజీ అన్నాడు. జరిగిపోయిన గొడవలన్నీ వర్తమాన కాల పెట్టుకుని వర్తమాన కాలాన్ని విడిచిపెట్టేది. జరిగిపోయింది జరిగిపోయింది, ఇంకా జరిగిపోయిన గొడవలన్నీ నువ్వు మర్చిపో, పూర్తిగా మర్చిపో బాపూజీ అంటాడు. ఒక సందర్భంలో నువ్వు జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకుంటూ కూర్చుంటే చేతిలో ఉన్న వర్తమాన కాలం జారిపోతుంది. నీ సాధన ఏమి చెయ్యలే, నువ్వు టైం వేస్ట్, నీ ఎనర్జీ వేస్ట్, నీ శక్తిని వేస్ట్ చేసుకుంటున్నావు, నీ వివేకాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు, నీ ఆలోచన వ్యర్థం, నీ జీవితం వ్యర్థం, జీవించటం వ్యర్థం. అంటే జరిగిపోయిన కాలాన్ని, జరిగిపోయిన విషయాన్ని అస్తమాని నువ్వు వర్తమాన కాలంలో తెచ్చుకోకు. వర్తమాన కాలంలో సజీవంగా జీవించు. వర్తమాన కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుని నీ హృదయంలో అంతర్యామిగా ఉన్న నారాయణను దర్శించడానికి ప్రయత్నం చెయ్యి. అంటే దాన్ని వెళ్ళి నువ్వు వర్తమాన కాలంలో జీవించు. అంటే దాన్ని వెళ్ళి భూతకాలంలో జీవించకు. భూతకాలంలో జీవిస్తే చేతిలో ఉన్న వర్తమాన కాలం జారిపోతుందని బాపూజీ అనేక సందర్భాల్లో చెప్పాడు. బాపూజీ ఒక మాట అన్నాడు, భారతదేశంలో అందరూ పాలుభూతులుగా ఉన్న వాళ్ళకంటే దరిద్రంతో బాధపడుతూ దరిద్రులుగా ఉన్న భారతదేశాన్ని నేను అంగీకరిస్తాను. ఈ బాగా అర్థం. గాంధీజీ చెప్పాడు, భారతదేశంలో ఉన్న ప్రజలు సాగుబోతులుగా ఉన్న వాళ్ళకంటే దరిద్రంతో బాధపడితే దరిద్రులుగా ఉంటే నేను ఎక్కువ ఇష్టపడతాను, అటువంటి భారతదేశాన్ని ఎక్కువ ఇష్టపడతానని బాపూజీ చెప్తాడు. బాపూజీ చెప్పటంలో స్పష్టత ఉండదు, సరళంగా చెప్తాడు. ఒక మాట మాట్లాడిన జీవితంలో చెప్పే అలవాటు లేదు. అదిగో చెట్టికి లేడని చెన్నాడు ఆయనతో రాజీ పట్టడం చాలా కష్టం. నేను సంపన్న గృహస్థు, నేను తాగితే తాగుతాం అనేవాళ్ళకంటే భారతదేశంలో అందరూ సాగుబోతులు అవ్వటం కంటే దరిద్రుడుగా భారతదేశంలో జీవించడం ఇష్టపడతానని బాపూజీ చెప్పాడు. ప్రభుత్వానికి ఒక విషయం తెలియటం లేదు, అనేక కుటుంబాలు తాగుడు గల 190 కుటుంబాలు ఆర్థికంగా నశించిపోతున్నాయి. గవర్నమెంట్కి కావాల్సిన ప్రజల క్షేమ, ప్రజల ఆరోగ్యమే, లేకపోతే ధనమా? ఏం చేసుకుంటాడు ప్రభుత్వం ధనం? ప్రజలందరూ పాడైపోయిన తర్వాత, మనిషే చచ్చిపోయిన తర్వాత నీ ఇంట్లో ఉన్న ధనం నీకే ఉపయోగపడుతుంది. చనిపోయిన తర్వాత ధనాన్ని ఏం చేసుకుంటావు నువ్వు? నువ్వు ఊపిరితిత్తులు పాడైపోయి, గుండెకాయ పాడైపోయి, అన్నీ పాడైపోయి, ఇంటర్స్టైన్స్ పాడైపోయింటే నాకు ఇంటికాడ ఇంత డబ్బు ఉందంటే ఆ డబ్బు నీకు ఏం ఉపయోగపడదు. అంటే భగవంతుడి చెప్పిన మాటలు మనకు నచ్చం, భగవంతుడు చెప్పిన మాటలు ఇష్టపడటానికి మనం పూర్వజన్మలు ఏం పుణ్యకార్యాలు చేయలేదు. పూర్వజన్మలో పుణ్యకార్యాలు చేసి ఉంటే, సత్కర్మ చేసి ఉంటే ఈ జన్మలో మనకి భగవంతుడు చెప్పిన మాట అర్థమని హితవు అవును. మనకు భగవంతుడు చెప్పిన మాటలు హితవు అవ్వటం లేదు. సిగరెట్ పెట్టి మీద రాసి ఉంటాయి, సిగరెట్ కాల్చకండి, సిగరెట్ వల్ల అనారోగ్యం వస్తున్నాయని ప్రతి పెట్టి మీద రాస్తారు. అది సిగరెట్ కాల్చేవాడు ప్రతి వాడు ఆ పెట్టి మీద రాస్తాడు, అది కాలుస్తాను ఉంటాడు. కానీ అది ఎప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు, ఊపిరితిత్తులన్నీ పాడైపోయినప్పుడు, జీర్ణాశయం పాడైనప్పుడు, అప్పుడు సిగరెట్ కాల్చడం ఇలాగా అయిపోయామని అడిగి తెలుస్తుంది. కానీ పెట్టి మీద రాసినప్పుడు తెలియదు. అదేవిధంగా మనం అనుభవించినప్పుడు, కర్మ మనం వెంటాడుతున్నప్పుడు, ఆ కర్మ అనుభవం మనకు వచ్చినప్పుడు భగవంతుడు చెప్పిన కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాట మనకి జ్ఞాపకం వస్తాం. కానీ ఇప్పుడు ఎన్ని రచనలు చదివినా, ఎన్ని ప్రసంగాలు విన్నా మనకు భగవంతుడు జ్ఞాపకం రాదు. భగవంతుడు చెప్పిన మాట మనం విన్నట్టుగా నటిస్తాం. భగవంతుడి గీతలో చెప్పిన మాట ఇప్పుడు నమ్మం. కర్మ వెంటాడినప్పుడు, రాబోయే జన్మల్లో కూడా మిమ్మల్ని వెంటాడు మిమ్మల్ని దుఃఖానికి గురి చేస్తున్నప్పుడు దేవుడు మాట విడు మీకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు తెలియదు. ఆ తెలుసుకునే జ్ఞానం కానీ, ఆ తెలుసుకునే వివేకం కానీ, ఆ తెలుసుకునే విచక్షణ కానీ, ఆ తెలుసుకునే పుణ్యబలం కానీ, ఆ తెలుసుకునే పవిత్రత కానీ, ఆ తెలుసుకునే అర్హత కానీ, ఆ తెలుసుకునే యోగ్యత కానీ కించిత్తు చింతా కనుక కూడా మనకు లేదు. చదువుతున్నాం, భగవద్గీత రోజు చదివినా ప్రయోజనం లేదు, దాని విలువ తెలియటం లేదు. ఇది ఎందుకు తెలుగుతాం లేదు? మనకు పుణ్యబలం లేదు, సాధనా బలం లేదు, వివేకం లేదు. ఇది నిత్యం, ఇది అనిత్యం, ఇది సత్యం, ఇది అసత్యం అనేటువంటి అసలు భేదం కలుగుతుంది లేదు మనకి. మీరు ప్రతిరోజు గంట చేసి ఏకాంతంగా కూర్చోవాలి. ఇప్పుడు రోజు జనంలో కలిసిపోవడం కాదు, ఏకాంతంగా కూర్చొని మీరు భగవంతుడు చెప్పిన మాట జాగ్రత్తగా మీ మనసులో మననం చేసుకోవాలి. ఏకాంతంగా కొంత ధ్యానం చేసుకోవాలి, ఆ జపం చేసుకోవాలి. భగవంతుడితో నిరంతరము జపం, ప్రతి జపం చేసే జపం కాలకు దేవత కూడా ఉంటాడు. ఆ దేవత అనుగ్రహంలో మీకు జ్ఞానం కలిగించాడు. ఒక దేవత యొక్క అనుగ్రహం చాలు మనకి. ఒక అవతార పురుషు అనుగ్రహం సరిపోతుంది, ఒక గురువు యొక్క అనుగ్రహం సరిపోతుంది మనం ఒడ్డుకు వచ్చేయటని. గాఢ నిద్రలో ఏమీ లేదు. గాఢ నిద్రలో నీ దేహం లేదు, లోకం లేదు, దేవుడు లేదు, బంధం లేదు, మోక్షం లేదు, ఏమీ లేదు. నేను మోక్షం సంపాదించాలి, మోక్షం సంపాదించాలనుకోవడము గాఢ నిద్రలో అనుకో. నేను బంధంలో ఉన్నా, నేను బంధంలో ఉన్నా, నువ్వు గాఢ నిద్రలో అనుకో. కానీ ఉన్నావు ఆ స్థితిని అందుకోవాలి. అది చిటారు కమ్మ. బంధము మోక్షం నీ మనస్సు యొక్క ద్వార ఎంత నీ మనస్సే కల్పించింది. బంధము మోక్షం జాగ్రత్త వస్తే బంధము మోక్షం గాఢ నిద్రలో బంధం ఎక్కడ ఉంది, మోక్షం ఎక్కడ ఉంది? భగవాన్ చెప్తాడు వీడి జ్ఞాని అది వదిలేదు. అది జ్ఞానం అనేది ఉంటుంది. వీడజ్ఞాని వీడి జ్ఞానం అది వదిలేదు. జ్ఞానం గురించి చెప్పండి, అందుకున్నాడు అందుకుంటాడు. జ్ఞానం అనేది ఒకటండి, వీడజ్ఞాని వీడి జ్ఞానాన్ని అలా వద్దుంది. అది వదిలేదు, వాడికి తెలియకపోవచ్చు. వాడి జ్ఞాని అజ్ఞానం అంటే ఏం లేదు. నేను ఎవరైనా తెలియకపోతే అజ్ఞానం, తెలుసుకుంటే జ్ఞానం, తెలియకపోతే అజ్ఞానం. అజ్ఞానం అంటూ ప్రత్యేకంగా అసలు ఏదో లేదు. రోజున నా హృదయంలో ఏముందో, నా హృదయంలో సత్యం వస్తుంది, సద్వస్తుంది, ఆ ఆనందం, శాశ్వత శాంతి, సుఖము, ఉండటం, దేహం ఉన్నా దేహం లేకపోయినా, లోకం కనిపించినా లోకం కనిపించకపోయినా నేను సదా ఉంటాను. ఆ ఉండే వస్తువు ఒకటి ఉండి దాని సాధువుకి దొరికే జ్ఞానం, దాని సాధువుకు దొరికే అజ్ఞానం. మరొక జ్ఞానం, మరొక అజ్ఞానం. అంటే జ్ఞానం అనేది ఒకటి ఉంది, విడదీసిన వాడి అజ్ఞానం, వీరి జ్ఞానం అలా విడదీయకండి. ఉన్నదేలో ఉంది, దాంతో అనుసంధానం పెట్టుకోండి. మీ ప్రవచనాలన్నీ కాలక్షేపానికి కాదు. మీరు కనీసం ఒక్కరికైనా దుఃఖ రహిత స్థితిని పొందటానికి సహకరిస్తాయని ప్రవచన యొక్క ప్రయోజనం. మీరందరూ రమణ భక్తులు అవుతారనుకోండి, కానీ దుఃఖంగా ఉంటారు కదా, దీనివల్ల ప్రయోజనం మీకు ప్రయోజనం లేదు, నాకు ప్రయోజనం లేదు. గాఢ నిద్రలో మీ జ్ఞానం పునర్జామల గురించి కానీ, మోక్షం గురించి కానీ, లేకపోతే ఈ విషయం ఈశ్వరుడు గురించి కానీ, మరొక విషయం గురించి, మరొక విషయం గురించి మీకు అసలు ధ్యాస లేదు గాఢ నిద్రలో. కానీ ఉన్నావు లేదండి, ఉన్నావు. మరి ఇప్పుడు అంటే అదేమిటి, ఇదేమిటి అనే సంశయాలన్నీ అడుగుతున్నా. ఆ సందేహించే వాడున్నంటి కాలం సందేహాలు వస్తూ ఉంటాయి. అసలు ఇంకోటి భగవంతుని వాడు ఒకడు ఉన్నాడు అని గురువు చెప్తాడనుకోండి, ఆ శిష్యుడికి పరిపూర్ణమైన విశ్వాసం కలిగిందనుకోండి, అది పూర్వజన్మాడు తెలియదు, పుణ్యబలం ఉందని నాకు అసలు నేను ఊహించలే ఆడతాను. నోటితో చెప్తున్నా దేవుడు ఉన్నాడని, ఉదయంలో లేడు అనుకుంటున్నాం, ఊహించలే ఆడతాను. ఆ నిశ్చయం లేదు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, నిశ్చయం మాటలే అందరూ టెస్ట్ చేసుకున్నాడు ఈశ్వరుడు అంటాడు కృష్ణుడు. అది మామూలుగా దేశం బయటకు పోతాడనుకుంటున్నారేమో, దేని దైవుడు శిష్టేమో అక్కడ లేదు, అందరూ హృదయాల్లో శిష్టేసి కూర్చున్నాడు. ఆ శవాన్ని ప్రారంభానుసరించి ఆడిస్తున్నాడు. భగవంతుడికి మన మీద ఉన్న ప్రేమ ఎవరికీ ఉండదు, అది మర్చిపోకండి. అయితే మనం ఒకసారి దురదృష్టం అంటాడుతుంది, ఒకసారి అదృష్టం అంటాడుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే, దీనికి అదృష్టం ఉందో వచ్చింది, దీనికి ఏమైనా దీనివల్ల గర్వం పెరుగుతుందా, లేకపోతే అదృష్టం రాకముందున్నట్టు ఉన్నారా, అదృష్టం వచ్చాక వీళ్ళకి ఏమైనా గర్వం పెరుగుతుందా, ఇదే దురదృష్టం ఏంటాడుతుంది, వీళ్ళనే దుఃఖపడుతున్నారా, భరించడం భరించే శక్తి వీళ్ళకి ఉండాలి కానీ. అంటే మనం కేవలం పుస్తకాలు చదివటం వల్ల కాకుండా జీవితంలోంచి, జరిగిన సంఘటన నుంచి, సమాజంలోంచి, ప్రపంచం నుంచి వీళ్ళు పాఠాలు నేర్చుకుంటున్నారా లేదా. మనం కాలేజీలో చదువుకున్న పాఠాల కంటే, స్కూల్లో చదువుకున్న పాఠాల కంటే, సమాజంలోంచి, జగత్తు నుంచి, తర్వాత మనకి జీవితం నేర్చుకునే పాఠాల నుంచి నేర్చుకునే పాఠాలు చాలా ఉన్నాయి. రామకృష్ణ పరమహంస అంటాడు, నా శరీరం చనిపోయే వరకు, శరీరం చివరి రోజు వరకు నేను నేర్చుకునేది నేర్చుకుంటూనే ఉంటాను. యాజవాళ్ళు యాజాయి స్థూలానికి అది వెళ్ళి ఎంతకాలం నేను జీవించుంటానో అంతకాలం నేను మంచి విషయాలు నేర్చుకుంటూనే ఉంటాను. అది ఆయన వెళ్ళి ఆయనకు గుర్తు. ఈశ్వరుడు అనుసంధానం తెచ్చుకోవాలి. ఎక్కడ వైకుంఠంలోనే ఈశ్వరుడు కాదు, ఇక్కడున్నాడు ఈశ్వరుడు. చెష్ట వేసి కూర్చున్నాడని భగవంతుడు చెప్తాడు స్వామివారు. అది మామూలు మీరు ఊరించి ఇలా ఊరిందామంటే ఊరిపోరాడు, అది చెష్ట వేసి కూర్చున్నాడు. మీరు ఉన్న అందరి హృదయాల్లో చెష్ట వేసి కూర్చున్నాడు, చూస్తున్నాడు. వరే ఉండదు భగవాను వాక్యే, ఎవరు చెప్తున్నాడు అందరి హృదయాల్లో ఈశ్వరుడు ఉన్నాడు, ఎవరు చెప్తున్నాడు భగవంతుడు చెప్తున్నాడు. జీవ ఉవాచ కాదు, అర్జున ఉవాచ కాదు, భగవాన్ ఉవాచే. భగవంతుడు అంటే సర్వశక్తివంతుడు, ఆ సర్వజ్ఞుడు, అన్ని కళల్లో ఉన్నవాడు, అన్ని తెలిసిన వాడు, మీ హృదయంలో ఉన్నాడు వాడు లే శక్తి, నీ భగవాన్ ఉవాచ. నీ ఇంకో గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, వాడు కాదు ఇంకో గంటలో ఏం జరుగుతుందో తెలియని వాడు కాదు చెబుతాంట. భగవంతుడు చెబుతున్నాడు భగవాన్ ఉవాచని, జీవ ఉవాచ కాదు, అర్జున ఉవాచ కాదు. నువ్వు రాబోయే జన్మలో మీకు 50 సంవత్సరం వచ్చేటప్పటికీ నువ్వు ఎక్కడ ఉంటావు, ఏ గంటలో ఏ పని చేస్తుంటే అది కూడా మీకు తెలుసు. వాడు చెబుతున్నాడు వాళ్ళు, ఈ జన్మ మాటలు, ఈ జన్మ ఈ శరీరం ఎప్పుడు చనిపోతుందో ఎదురైంది, రాబోయే జన్మలో మీరు ఎక్కడ పడతారు, మీకు 50 సంవత్సరం వచ్చేటప్పటికి మీరు ఎలా ఉంటారో, ఏ పని చేస్తూ ఉంటారు, మీ ప్రారంభాన్ని బట్టి అది వాడికి తెలుస్తూ ఉంటుంది. వాడు సర్వజ్ఞుడు, అది వాళ్ళు వాడు చెప్పి వాడు భగవాను వచ్చే వాడు భగవంతుడు అంటే సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు. ఒక్కసారి మిమ్మల్ని స్మరిస్తే చాలు, మిమ్మల్ని మోక్షంలో ఊగిసిరాడుతూ ఉంటాడు మీరు, అతివాడు నారాయణుడు. అయితే దురదృష్టి ఏంటంటే ఆయన పట్టమైన విశ్వాసంలో మనకు కొరత ఉంది, పరిపూర్ణమైన విశ్వాసంలో. ఏ గంట కాకంటకానుమానం, ఏ రోజుకి ఆరోగ్యానుమానం, కోరిక నెరవేరితే ఉంది, నెరవేరకపోతే కోరిక నెరవేరినా చెప్పనే, నెరవేరకపోయినా చెప్పనే. అసలు ఉన్నది ఎక్కడ ఉంది, బంగారం ఎక్కడ ఉంది, మన రైల్వే బంగారం ఉంది, ఎక్కడ లేదని ఎక్కడో వెతుకుతున్నాం, అదే నాయ బ్రెంగి ఈశ్వర ఆ గుర్తుపట్టుకో, వైకుంఠమైన నారాయణ గుర్తుపట్టుకుని తెచ్చుకొని ఉండడం తెచ్చు, ఇక్కడ ఉన్నాం. నీ జీవితంలో భాగస్వామిని చేస్తావు భగవాను వాచం, వాడికి తెలియదంటే ఏమీ లేదు. ఇంకా 100 జన్మల తర్వాత మీరు ఎక్కడ ఉంటారు, ఏ గంటలు ఎక్కడ ఉంటారో వాడికి తెలుసు, వాడు భగవంతుడు అయితే. మనం ఆయన్ని స్మరిస్తాం, ఆయన మనలో ఒక స్మరిస్తాయని స్మరిస్తే కాదు మనకి శాశ్వతమైన స్థానం జరుగుతుంది. భక్తులు ఏమంటున్నాడంటే, ఈ గొడవన్నీ అహంకారానికి, నా అహంకారం ఉన్నవాడికి పూర్వజన్మ పునర్జన్మ అని, అది లేని వాడికి ఏమిందంటే అది లేని వాడికి ఏమి లేదు. ఈ శిశువులన్నీ ఎవరికి వస్తున్నాయి, అనుమానాలన్నీ ఎవరికి వస్తున్నాయని మీరు అడుగుతున్నారు. నేను చెప్తున్నాయి కదా అహంకారానికన్నా, ఆ మాట నేను మాట నీకు అప్పనించేస్తున్నాను అని చెప్తున్నా. సరే సరే, బాధ చేసేవయ్యేమని ఈ సందేహాలని హామభావానికి వస్తున్నాయి. అంటే దేహం, దేహమే లేనికి దేహానికి పరిమితమే లేనికి వస్తున్నాయి. ఏది ఈ సందేహాలను వస్తున్నాయి అది సరిపోయింది. ఆ దేహము అహంకారము రెండు ఒక్క మారి పుడతాయా, ఈ రెండు ఎప్పుడు స్నేహంగా ఉంటాయి. ఎక్కడైతే దేహం ఉందో అక్కడ అహంకారం ఉంది, ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ దేహం ఉంది. కొంతమందికి ఎక్కువ అహంకారం ఉంటుంది, కొంతమంది తక్కువ అహంకారం ఉంటుంది. మనిషి అహంకారం లేకుండా ఉండడు. ఆయనకి ఎంతో కొంత అహంకారం అయితే అసలు దేహమే రాదు. దేహం వచ్చినట్టే ఎంతో కొంత అహంకారం ఉందని అర్థం. దాన్ని పోగొట్టుకోవడానికి దేహాన్ని ఉపయోగించుకో. తెర వచ్చేసింది మీరు శరీరం, ఎందుకు వచ్చింది మీకు వ్యక్తిభావం ఉంది, ఉంది కాబట్టి మీకు వచ్చింది. ఆ వ్యక్తిభావాన్ని తొలగించుకోవడానికి, మన జీవలక్షణాలను తొలగించుకోవడానికి దేహాన్ని ఉపయోగించుకో. అంటే ఈ రెండు కలిసే ఉంటాయి. ఎక్కడ దేహం ఉంది అక్కడ అహంకారం ఉంటుంది, ఎక్కడ అహంకారం ఉంటుంది అక్కడ దేహం ఉంది. కానీ దేహం ఉండగా ఎవరికైతే నిజమే వేరుతో సహా నశించిందో వాణ్ణి జీవన్ముక్తులని మన వాళ్ళు చెప్తారు. గుణాతీతుడని అంటే ఈశ్వర అనుగ్రహం లేకుండా మన గుణరహిత స్థితిని పొందలేం. మనం ఏదో ప్రయత్నం చేస్తాం, ప్రయత్నం చేయించాం, ఆ ప్రయత్నంతో మన ఈశ్వర అనుగ్రహం ఉండాలి. ఉంటేనే మనం అజ్ఞానం నుంచి విడుదల పడతాం, అహంభావం నుంచి విడుదల. ఆయన అనుగ్రహం లేకుండా మనం ఏది పొందలేం. ఆయన అనుగ్రహం లేకుండా ఆయనే పొందలేం. ఈశ్వరు యొక్క అనుగ్రహం లేకుండా ఈశ్వరుని మనం పొందలేం. పొందే అవకాశం కూడా లేదు. మనం ఏదో ప్రయత్నం చేస్తాం, ఎంత కొంత చెయ్యాలి. మన ప్రయత్నమే అది దయచండి మారిపోతుంది. ఈశ్వరుని కృప లేకుండా, ఈశ్వరుని దయ లేకుండా మన వల్ల ఏది ఎవరు. అదే తేనె ఉపనిషత్తులో అదే చెప్తారు. ఎప్పుడు కూడా దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి యుద్ధం జరుగుతూనే ఉంటాయి. గుణాలు ఉన్నాయి, చెడ్డ గుణాలు ఉన్నాయి. ఆ మంచి గుణాలకి చెడ్డ గుణాలకి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అదే కురుక్షేత్రం. మనం సినిమా చేసే అలవాటు ఉందనుకోండి, సినిమాలు తెలిస్తే మనకు వెళ్తే దృశ్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. సినిమాలు పోవడం వల్ల మనకి కళ్ళకి శబ్దాహారం అందుతుంది. సినిమాలు వెళ్ళటం వల్ల మన మనసు నిదానంగా ఉండదు, మనసు ఏకాగ్రంగా ఉండదు. సినిమాలు చూడటంలో మనస్సు చెప్తుంది, నువ్వు చాలా కాలం సినిమాలు చూస్తున్నావు కదా, అలవాటు పోగొట్టుకోవటం ఎలాగైనా ఇంకో మనసు చూడటం చూస్తే నీకు నష్టం ఏంటి. అలవాటు అలవాటు తొందరగా బయటికి వెళ్ళదు. ఏ అలవాటు అయినా లోపల అలవాటు బయటకు పోవాలంటే దానికి ఉన్న శక్తి ఉపయోగించుకుంటే అలవాటు పక్క తప్పదు. ఇద్దరు ఎలక్షన్లో నిలబడినప్పుడు ప్రతి ఒక్కరు ఓడిపోయిన వాళ్ళు కూడా నెగ్గటానికి తన శక్తిని అంటే ఉపయోగిస్తాడు. అదేవిధంగా ఒక అలవాటు ఓడిపోవడానికి తన అలవాటుకి ఎంత శక్తి ఉందో, ఎన్ని వేలు జన్మ నుంచి అలవాటు వస్తుందో దానికన్నా శక్తి అంతా ఉపయోగించగానే అలవాటు నశించదు. అది సిద్ధాంతం. ఇప్పుడు మనకి ఎవరికైనా 10 రూపాయలు ఇవ్వాలంటుంది అనుకోండి, ఎందుకు 10 రూపాయలు ఇవ్వటం మనకి? ఏ 5 నిమిషాలు వేసుకుంటే రూపాయలు ఎవరు చేస్తారు కదా ఉంటాం, మళ్ళీ అనిపిస్తుంది. ఈ 10 రూపాయలు ఇచ్చే బదులు బ్యాంకులో వేసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఏదో నీకు ఉంది కదా, నీకున్న బ్యాంకులో 10 రూపాయలు ఇస్తే ముందు మనసు చూపుతా ఉంటాయి. ఎవరికో నీకు 10 రూపాయలు ధర్మాలు ఒక భాగం దాన. ధర్మం అంటే ఒక జీవిత విధానం. ఆ ధర్మాలు ఒక భాగం దాన. అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే, పూర్వజన్మలో ఎవరు ఎత్తి దానం చేయని వాడు ఈ జన్మలో దరిద్రంతో బాధపడుతూ ఉంటాడు. మనకున్న దానికంటే నీ సంసారాలు పాడు చేసుకోమని కాదు, ఉన్న దాంట్లో మనకి దానం అవసరం అని. దానం చేసేవాడు దారి భవిష్యత్తు జన్మలో దారిద్ర్యం రాదు. అందుకే అమెరికాలో చాలా మంది 190 కుటుంబాలు ఏం చేస్తారంటే, అమెరికాలో వాళ్ళకి వచ్చి ఆదాయంలో 10వ వంతు వాళ్ళ మతానికి భగవంతుడికి ఖర్చు పెడతారు. అది ఏ రూపంలో ఖర్చు పెట్టినవి, ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఖర్చు పెడతారు, దాన్ని దశమ భాగం అంటారు. వాళ్ళు సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తాయో చూసుకుంటారు. అందరూ 10 వంతు ఇతరులు ఖర్చు పెడతారు. మన వాళ్ళు 10 వంతుగా వదిలే మనం 100 వంతు కూడా ఖర్చు పెట్టాం. మనకి ఏ దిష్టం ఉంటుంది. వేరే వాడికి ఏదైనా 10 రూపాయలు ఇవ్వాలని చూస్తుంది. రెండు మనకే వస్తాయి, మన మనసులోనే పడతాయి. ఈ వేదిక ఏం చేస్తుందంటే ఆ 10 రూపాయలు ఇవ్వద్దు అని చెబుతుంది. ఇది అర్థమవుతుంది, 10 రూపాయలు ఇవ్వద్దని మన మనస్సు చెబుతుంది, నిమ్మని మన మనస్సు చెప్తుంది, ఇవ్వద్దని మనలో వేదిస్తం చెప్తుంది. నిమ్మని ఏం చేస్తుంది, మనలో దాన గుణం చెప్తుంది, త్యాగ గుణం చెబుతుంది. ఈ రెండు పోట్లాడుకుంటాయి. వేది నెగ్గితేప్పుడు వేదిస్తం నెగ్గిందనుకోండి, ఆ 10 రూపాయలు చెప్పాలి. త్యాగం మనలో త్యాగం నెగ్గిందనుకోండి, అప్పుడు లోభిత్వం బలహీనం పడిందనుకోండి, ఆ 10 రూపాయలు వాళ్ళకి ఇస్తాం. ఈ ఘర్షణ అంతా మీ లోపలే జరుగుతుంది, ఈ యుద్ధం అంతా మీ లోపలే జరుగుతుంది. ఇదే భారతదేశం. మనం ఆహారణీయంగా ఉండాలి. లగ్గువాసి న్యూనముల నీటిలోకి ఆహారణ వస్తున్నాయంటేనే పాఠం చదువుతాం. ఎక్కడ ఆ కాన్సన్ట్రేట్ కూర్చునే వరకు, ఆ కాన్సన్ దగ్గర కూర్చున్నాక మటుకి భగవద్గీతలు మర్చిపోతాం, ఋషులు చెప్పింది మర్చిపోతాం, ఉప్పుడు చెప్పులు చెప్పింది మర్చిపోతాం. జనరల్గా మనకి ఎక్కువ పని ఏంటంటే కంచం అవుతుంది, మంచం అవుతుంది. నాకు ఏదైనా ఒకసారి బుద్ధి ఎందుకు చెప్తున్నాయంటే ఒకసారి మనలో ఉంటే మంచి కొనాలి, నిద్ర అనుకోండి చెడ్డ కొనాలి కదా, అప్పుడు కూడా ధనం పనికి రాదు. ఇది చేయని ఉపనిషత్తులు చెప్పాడు. దానవులకి దేవతలకి ఎదురైతే దేవతలు నిద్ర, ఎవరి అనుగ్రహం నిద్దరు, పరమేశ్వరుడు అనుగ్రహం నిద్దరు. వీళ్ళు ఏమనుకున్నారట, పరమేశ్వరుడు అనుగ్రహం ఏంటి, మన గొప్పతనం వల్ల, మన సమర్థత వల్ల, మన బలం వల్ల, మన తెలుగు వల్ల నిద్దాం, దేవుడు అనుగ్రహం నిద్రించారా. దేవతలకి దానవులకి యుద్ధంలో ఉంటుంది. మనం ఏదైనా ఒక చెడు పనుల్లోంచి బయటకు వచ్చామనుకోండి, చెడ్డ వాసనలోంచి బయటకు వచ్చి అక్కడ ఒక సినిమా పేరు బ్యాడీస్ ఎక్కువ ఉందనుకోండి, సినిమా చేసి అలవాట్లను బయటకు వచ్చామనుకోండి, అది చిన్న అలవాటే. అది కూడా దేవుడి దయ లేకుండా నువ్వు బయటకు రాలేవు, నీ తెలుగు జాతుల వల్ల బయటకు వచ్చావని అనుకుంటుందని కోరుకుంది నాయుడు పెడతాడు. అసలు నువ్వు దేవుడు ఉన్నది దేవుడు, ఇది చైనా పరిశక్తిగా ప్రారంభమైంది. వేదని దానవులు అది దేవతలు దానవులను రాక్షసులు ఓడించడం భగవంతుడు ఏం చేశాడు, ఇదంతా మన తెలియజేయటం వల్ల, మన కష్టపడటం వల్ల, ఇదంతా మనం అవి ఓడించాం అని భగవంతుని ఘటన వచ్చేసింది. మనకి ఘటన వచ్చేస్తుంది, మనకి ఏం కలిసి రావటం లేదు, కానీ కలిసి వస్తే వెంటనే ధరపోతులు అయిపోతాము. ఇప్పుడు ఎలాగైనా తిండిపోతులుగానో తర్వాత ధరపోతులు అయిపోతాం. అప్పుడు భగవంతుడు వీళ్ళు మంచివాళ్ళే పాడైపోతున్నారు, దేవతలు ఎంతో కొంత మంచివాళ్ళు, రాక్షసు కంటే మంచివాళ్ళు పూర్తిగా మంచివాళ్ళు కాకపోయి కానీ పాడైపోతున్నారు. అది ఒక పాఠం ఆడపాలనుకున్నాను. పాఠం ఆడపడం ఏం చేశాడంటే ముందు ఒక పెద్ద జ్యోతి కింద కనిపించాడు. ఏంటే జ్యోతి కింద కనిపిస్తాడు, వెళ్ళి ఇంద్రుడు దేవతలకు అధిపతి ఇంద్రుడు. ఆ ఇంద్రుడు ఏం చేశాడు, ముందు అగ్నిదేవుడు పంపాడు, దేవతల్లో అగ్నిదేవుడు ఒకడు, వాయుదేవుడు, వీళ్ళందరూ పంచభూతాలు కూడా దేవతలు. ఆ పంచభూతాల యొక్క స్వరూపులు ప్రపంచంలో పంచభూతాలు గాలి నీరు నిప్పు అంటే పంచభూతాలు కనిపిస్తే ఇంద్రుడు అడిగాడు, ఏమో అగ్నిదేవుడు అని వెళ్ళి చూసిన వాడు ఎవడో కనిపిస్తున్నాడు. అగ్నిదేవుడు వాడు ఎదురు వెళ్ళాడు, అది అగ్నిదేవుడు ఏం చేశాడు, జ్యోతి జ్యోతి రూపంలో ఉన్నాడు కానీ మాట్లాడటం, అగ్నిదేవుడి దగ్గరికి వచ్చేవాడికి మాట్లాడటం ప్రారంభించాడు. వాడు మాట్లాడి ఎవడో అని అడిగాడు, ఎవరు ఆ జ్యోతి అడిగాడు, ఎవరిని ఆ జ్యోతి స్తంభం అడిగింది, ఎవరిని అగ్నిదేవుడు ఎవడం అని ఎవరు ఇది మాట్లాడుతున్నాడు, పైకేమో నోరు లేదు, నోరు లేకుండా మాట్లాడుతున్నాడు, చైతన్యం నోరు లేకుండా మాట్లాడగలదు, చెవులు లేకుండా వినగలదు, కళ్ళు లేకుండా చూడగలదు, కాళ్ళు లేకుండా నడవగలదు, చేతులు లేకుండా పని చేయగలదు, అదే చైతన్యం. అన్ని చేతులు చైతన్యంలో, అన్ని కళ్ళు ఆయనయే, అన్ని చెవులు ఆయనయే, అన్ని శరీరాలు ఆయనయే. ఇంకే మనం దేహదారణం కాబట్టి ఆయన దేహం ధరించి మనకు కనిపిస్తాడు, కానీ ఆయన దేహ రహితుడు, దేహం ఉన్నప్పుడు కూడా దేహ రహితుడు. ఆ జ్యోతి అడిగింది, ఎవరిని నేను అడిగింది, ఎవరిని అడిగింది, నువ్వు ఎవరు నేను అగ్ని చూస్తాను, ఎటువంటి వస్తే నేను భరం చేసి పడేస్తాను, నేను ఎవరిని అనుకుంటున్నా అగ్ని చూస్తున్నాను. అదే జ్యోతి ఏం చేస్తుంది, ఇంత దగ్గర పడుతుంది చూస్తాను, ఇంకో దగ్గర చూసాక పడేస్తాను, నువ్వు పెద్ద పెద్ద అగ్ని కాలు చేస్తానంటున్నా కదా, ఈ గడ్డ పరకం కాల్చి సరిపోతుంది అండి. వచ్చి ఈ అగ్నిగోత్రం తన బలాన్ని అంతా ఉపయోగించి మీకు అర్థమవుతుందా, గడ్డ పరకం కాల్చలేదు. అగ్నిగోత్రుల్లోని శక్తి ఎవరు నారాయణుడు, ఆ శక్తిని తీసేశాడు వాడు. అగ్నిగోత్రులు వెనక్కి వచ్చి ఆయన గడ్డ పరకం కూడా కాల్చలేకపోయింది, అయితే నువ్వు చెవులైతే వాడి చేయమని పంపాడు. వాడు వచ్చాడు, వాడు వచ్చి నేను ఎటువంటి చెప్పిన పెద్ద పెద్ద వృక్షాన్ని పంపడం కూడా మార్గం చేస్తానని చెప్పాడు. ఇటువంటి పెద్ద పెద్ద సంపన్ను 100 సంవత్సరాల నుంచి చెట్టులు ఒక ఊరు ఊరు గాలిగా వచ్చినటువంటి ఊరు ఊరు కొట్టుకుపోతుంది. అలాగే ఎటువంటి నా ప్రభావం నా గాలి వేగం ఎటువంటిది అంటే పెద్ద పెద్ద వృక్షాలు కూడా పడిపోతాయి, నేను వాయుదేవుని ఏమనుకుంటున్నావా అంటాడు. అది జీవితంటే లేదు, నువ్వు పెద్ద పెద్ద వృక్షాలను పడబట్టక్కర్లేదు, ఈ గడ్డి పరకం ఇంచడి కలుపు అంటాడు. ఆ వాయుదేవుడు ఉన్న శక్తి ఆ శక్తిని తీసేశాడు నారాయణ. ఆ గడ్డి పరకం కూడా ఆ కలపన అయిపోతాడు ఎవరు, వాయుదేవుడు. వీళ్ళిద్దరు వెనక్కడిపోయి ఇంద్రుడితో చెప్తారు, ఎవరు ఎవరు గట్టివాళ్ళు, ఏంటి మనం ఇంత పెద్దవాళ్ళు మనం ఏ పని చేయలేకపోతున్నామంటే, అప్పుడు ఇంద్రుడు ఆ జ్యోతి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తే ఉమా తీ రూపం ధరిస్తున్నారు, ఆవిడే ఉమా. ఇప్పుడు దేవుని వరస్తులు వస్తున్నాయి, ఆవిడే ఉమా స్త్రీ రూపం ధరించి ఇవాళ ఉండలేదు శక్తి. మీరు శక్తిని మర్చిపోయారు, ఎవరైతే మీరు శక్తిని ప్రసాదించారో ఆ శక్తిని మర్చిపోయి మీరు ఎవరేస్తున్నారు, ఎవరైతే మీరు శక్తిని ప్రసాదించారు, ఏ శక్తి వల్ల మీరు రాక్షసులను ఓడించారో అది మర్చిపోయి మీరు ధర్మం చేసుకున్నారు, మీకు గర్వభావం చేయడానికి ఒకసారి గర్వంతుని స్మరించడానికి మీకు జ్ఞాపకం చేయడానికి ఇదంతా చేశారని వల్ల చెప్తే మన వల్ల ఏమీ అవ్వదు. ఒక ఏదైనా మనకి చేసే శక్తి ఉండదు, భగవంతుని ఇచ్చింది మనకు సొంతం అంటే ఏమీ లేదు. అందుకే నువ్వు అన్నం తినేది ఎప్పుడు కూడా ఉపనిషత్తులు చెప్తాడు అన్నం మీదనుకోకు, భగవంతుడు కల్పించి భగవంతుడికి సమర్పించి ఇది భగవంతుడు కనుక అప్పుడు నువ్వు కూర్చున్నాను. కొంతమంది అమ్మ కంచం దగ్గర కూర్చుంటే కనబడుతున్నాను, ఇది ఆయనడే అని ఆయనకిచ్చేసి ఆయన ప్రసాదంగా తీసుకున్నప్పుడు తిని గాంధీ గారు అన్నారు నా జీవితానికి ఒక్క వర్షంలో చాలన్నారు. కృష్ణార్పణం, సర్వం కృష్ణార్పణం. నువ్వు ఎవరికైనా ఏదైనా పని ఇస్తున్నామనుకో కృష్ణార్పణం వస్తాం అనుకో, అది కృష్ణుడికి ఇస్తున్నాను అనుకో. ఎవరు ఆ సుబ్బారాయుడు ఎల్లారు ఎల్లయ్య పుల్లయ్య ఎల్లమ్మ పుల్లమ్మ కాదు, వాళ్ళే వెళ్ళండి. ఉన్నది కృష్ణుడు, ఉన్నది పరమాత్మ అక్కడే, వాడితో కృష్ణ భావన పెట్టింది. అది వ్యక్తిని దృష్టిలో పెట్టుకోవద్దు, ఆ జీవుని దృష్టిలో పెట్టుకోవద్దు. కృష్ణార్పణ రామార్పణం అనే అర్పణ బుద్ధి పెట్టి మనం ఇతరే పేదలు ఇవ్వాలని భగవంతుడు మనకి ఇస్తేనే వాళ్ళకి ఇవ్వగలం, కానీ భగవంతుడు ఇవ్వకుండా మనం వాళ్ళకి ఇవ్వాలని ఇచ్చింది భగవంతుడే, పుచ్చుకున్నాడు భగవంతుడే. అది అది ఇది పెట్టకు, ఇచ్చిన వాడు కృష్ణుడు తీసుకున్న వాడు కృష్ణుడు, ఇంకా నువ్వు ఎక్కడున్నా నువ్వు లేదు లేదు. ఆ భావన కొడుతుంది ఆత్మభావన, సర్వాత్మన భావన, దైవ భావంతో ఏ పెళ్ళి ఇప్పుడు దైవభావంతో నువ్వు చేస్తున్నా నీ కర్తృత్వం పోతుంది. కర్తృత్వం పోతే నీకు ఎప్పుడైతే కర్తృత్వం నశించిందో ఈశ్వరుడు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. అంటే నువ్వు అనుబంధం అహంకారం పెట్టుకోవద్దు, నీకున్న నీ మనస్తో నువ్వు అనుబంధం పెట్టుకోవద్దు, నీ లోకం ఈశ్వరుతో అనుబంధం పెట్టుకో. ఈశ్వరు యొక్క వాక్యాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించిగా నీ మనస్సు ఎదుగుదంతలో పెద్దంతలో అనుకో. నీ యజమాని ఈశ్వరుడు, నీ యజమాని నీ మనస్సు కాదు, నీ అహంకారం కాదు. అంటే నువ్వు చుట్టరకం, నీ లోకం ఈశ్వరుతో చుట్టరకం పెట్టుకో, నీ మనస్సుతో చుట్టరకం పెట్టుకోవద్దు. మనకి పెద్ద చుట్టం ఈశ్వరుడు, అసలు చుట్టాన్ని మర్చిపోయాం. వెళ్ళకంటే సమాత్మ అయ్యే చుట్టాలు పడుతున్నాము. అసలు మనకి పెద్ద చుట్టం భగవంతుడు, ఆయన అనుగ్రహం ఉండాలి మనకి. అదే పెద్ద చుట్టాన్ని మర్చిపోయాం మనం. నీ స్నేహితుడు, నీ సహచరుణ్ణి, నీ గురువుని, అన్నీ నేనే. పాండవుల కంటే తల్లితో సమానం కృష్ణుడు, అది అమ్మని వారు కృష్ణుడు, మా అమ్మని వారు వాడు. పాండవుడికి కృష్ణుడు అంటే ఇష్టమే, కృష్ణుడు కూడా పాండవులంటే ఇష్టమే. భీష్ముడంటే చనిపోయే ముందు శరీరం విడిచిపెట్టే ముందు ఇప్పుడు చూస్తే నారాయణుడు భగవంతుడే, స్వయంగా భగవంతుడే. ఈ పాండవులు ఏమో నీళ్ళు కోడేసి తిరుగుతున్నారు, ఎవరిని ఆడతారు ఊరు తిరుగుతున్నారు, నీళ్ళు కూడా ఊరు తిరుగుతున్నారు. భగవంతుడు సమీపం ఉన్నప్పటికీ పాండవుల యొక్క కష్టాలు పోలేవు, ఎన్ని బాధలు పడ్డారు వాళ్ళు. ఈ ఒకటి నాకు ఆశ్చర్యంగా ఉందని చెప్పాడు ఎవరు భీష్ముడు. అంటే ఆ ప్రారంభం ఆ కష్టం ఉన్నప్పుడు ఆ కష్టం వచ్చేస్తుంది, కానీ పాండవుడు కష్టం కష్టం అనుకోలేదు, కష్టాన్ని ఎవరు కష్టం అనుకోకుండా భరించారు. కానీ బాహ్యంగా చూస్తే మామూలుగా కంటే పాండవులు ఎక్కువ కష్టాలు పడ్డారు. అంటే ఏంటి, దాని ద్వారా కూడా వాడు ఏదైనా అనుభవ పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. ఎవరికి ఇప్పుడు కష్టాలు స్వప్ననే, సుఖాలు స్వప్ననే, ఇవంతా స్వప్ననే. కానీ పాండవులు ఇంకా నేర్చుకోవాల్సిన వాళ్ళు అనుభవించే కష్టం ద్వారా, వాళ్ళు అనుభవించే సఫరింగ్ ద్వారా, వాళ్ళు చేసే సాక్రిఫైస్ ద్వారా ఏదైనా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. అంటే భగవంతు అలా నేర్చుకోవాలి. అంటే అది పాండవుల కష్టం కష్టమే కాదు అసలు వాడు. అంటే ఒకసారి భగవంతుడు కావాలని మన కష్టాలు పంపిస్తాడు, కావాలనే పంపుతాడు. అది మనకి తెలియదు కావాలని, దానివల్ల కొన్ని పాఠాలు నేర్చుకోవాలి మనం. ఒకసారి భగవంతుడు మీకు సఫరింగ్ పంపిస్తాడు, ఏంటి భగవంతుడు ఏదో సఫరింగ్ పంపిస్తున్నాడు మీరు అనుకుంటారు. మీకు ఆత్మ భావన నేర్పడానికి ఆ సఫరింగ్ పంపిస్తున్నాడు అని మీకు తెలియదు. ఆ సఫరింగ్ ఎందుకు పంపిస్తాడంటే మీకు దేహభావంలోంచి మిమ్మల్ని కట్టించి ఆత్మభావంతో నింపటానికి ఆ సఫరింగ్ పంపిస్తాడు. అలాగే పాండవులకు పంపించాడు. అంటే నువ్వు అహంకారంతో అనుబంధం పెట్టుకోవద్దు, నీ మనస్సులోని ఇష్టాయిష్టాలతో అనుబంధం పెట్టుకోవద్దు. ప్రపంచంలో ఉన్న దోషాలన్నీ రాగద్వేషాలు ఉన్నాయి. ఈ రాగద్వేషాలు మన చైతన్యంలో లేవు, మన హృదయంలో లేవు, మన హృదయం మన స్వరూపంలో లేవు. ఈ రాగద్వేషాలు మనస్సులో ఉన్నాయి, ఇంద్రియాల్లో ఉన్నాయి, మన బుద్ధిలో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. కానీ అసలు వస్తువులు ఏమి లేవు. రాగద్వేషాలు సూర్యుడికి చేరిక ఎలా తెలియదు, సూర్యుడికి చేరిక ఎలా ఉంటుందో తెలియదు. అలాగే నువ్వు నీలో ఉన్న స్వరూపానికి అసలు రాగద్వేషాలు ఎలా ఉంటాయి తెలియదు, తెలియదు. అసలు వస్తుంది రాగద్వేషాలు తెలియదు. మనస్సును చూస్తే రాగద్వేషాలు, ఆత్మభావంతో చూస్తే రాగం లేదు, ద్వేషం లేదు. అయితే నువ్వు ఈ సంశయాలన్నీ ఎందుకు వస్తాయంటే అహంకారానికి వస్తాయంటే అది నువ్వు కాదు కదా. కానీ నువ్వు కాదని తెలిస్తే లేదు, నువ్వు అనుకుంటున్నావు అది నువ్వు కాదని తెలియటానికి గురువు యొక్క వాక్యం ప్రమాణంగా తీసుకో. దాని అంతా న్యాచురల్ డస్ట్, నార్మల్ డస్ట్ కుటుంబ తగ్గిపోకున్నావు. మీరు ఎందుకు తగ్గిపోకపోదు, మీరు ఎందుకు తాగపోయినా మీ శరీరం ఏదో రోజు చచ్చిపోతుంది. బాగా అర్థం చేసుకోండి, భగవంతుడు పైసలు ఎదిగి ఎదిగి చెప్తున్నాడు, మన మీద ప్రేమగా చెప్తున్నాడు, ఆక్షయంగా చెప్తున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? అహంకారం కొనకొడుతుంది. నువ్వు సంతోషం వస్తే పొందిపోతున్నావు, దుఃఖం వస్తే పొందిపోతున్నావు, ఈ రెండు పనులు అహంకారమే. అహంకారం నువ్వనుకుంటున్నావు, శాస్త్రం ఏం చెప్తే అది నువ్వు కాదని చెప్తాను, గురువు ఏం చెప్తున్నాడో నువ్వు కాదని చెప్తున్నావు. నీకు నువ్వు ప్రమాణం కాదు, గురువుని ప్రమాణంగా తీసుకో, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని అహంకారాన్ని సహజంగా చెప్తావు. ఇది వండర్ఫుల్, అద్భుతం, అపూర్వం, ఉదాహరణ. ఇన్ న్యాచురల్ డెత్, నార్మల్ డెత్. నువ్వేంటి జాగ్రత్తన్నాడు, కృష్ణాన్ని ఇష్టమై పోసుకుని చచ్చిపోతున్నాడు. బాగా అర్థం చేసుకోండి, నువ్వు నీ పెంట పెట్టుకోకు, నీ పెంట గొడవలు నువ్వు పెట్టుకోకు, గురువు రాస్తేనే ప్రమాణంగా తీసుకో. నువ్వు అహంకారం అయితే నువ్వు అహంకారాన్ని భగవంతుడు చెప్పుకుంటేవాడు. నువ్వు అహంకారం కాదు కాబట్టి గురువు చెప్తున్నాడు, శాస్త్రం చెప్తాను. గురువు చెప్పిన వాక్యాన్ని అనుసరించు, గురువు చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా తీసుకో, భగవంతుడు చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా తీసుకో. భగవంతుడు నా గురువు అన్న ఆత్మ నా మాటే, ఇవన్నీ సరి అయి పదాలు. అంటే గురువు చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుంటే నీ పెద్ద కష్టం అక్కడ లేకుండా, పెద్ద సఫరింగ్ అక్కడ లేకుండా, పెద్ద ఇబ్బంది అక్కడ లేకుండా, నీ అహంకారానికి, నీ దేహభావనకి, నీ విష్ణుభావనకి సహజమైన చావు, సరళమైన చావు వస్తుంది. శరీరం ఉండగానే మరి నీకు పునర్జ్ఞానం కలుగుతుంది. అది నిజమైన జ్ఞానం. ఏదో సాధన చేస్తానంటే అది గురువు యొక్క వాక్యాన్ని ప్రమాణంగా తీసుకో. అది నువ్వు కాదు, అది నువ్వు కాదు, అది నువ్వు కాదంటే నేను నువ్వేందుకు అనుకుంటున్నావు? నీ సాపదోషం, నీ వివేక రాహిత్యం, నీ జ్ఞాన రాహిత్యం. అది ముందు భగవంతుడి వాక్యాన్ని ప్రమాణంగా తీసుకో. భగవంతుడి యొక్క వాక్యాన్ని నువ్వు ప్రమాణంగా తీసుకుంటే నీ అజ్ఞానికి సహజమైన చావు వస్తుంది. అంటే నీకు అహంకారం, ఈ సంశయాలన్నీ అహంకారంలోంచి వస్తున్నాయి. ఈ అహంకారాన్ని మళ్ళీ ఇక్కడ భగవాన్, ఈ అహంకారం ఎవరు, ఇది ఎవరు? నా లోపల ఒక నేను వ్యక్తం, ఒకటి నేనుగా వ్యక్తం అవుతాను. ఏదో ఒకటి నా లోపల నేనుగా వ్యక్తం అవుతాను. నేనుగా వ్యక్తమైంది దేహం కాదు, ఆత్మ కాదు. చేతలు నేను అనదు, దేహం నేను అని అనదు. అసలు మంచివాడు నేను మంచివాడు అని అనదు. ఎక్కడ చైతన్యంగా ఎందుకు? జ్ఞానిని జ్ఞానం అనడం, జ్ఞాని జ్ఞానానికి ప్రతివాడు జ్ఞానిగానే కలిగేది, ఉన్నదే జ్ఞాని. శాసనం జ్ఞాని నేను అనదు. మనం నేను వాడకలే, ఇలా గాఢ నిద్రలో 4 గంటలు తప్పించి ఇంకా సంలక్షణాన్ని నేను వాడకలే. మనకి ఆ నేను దేహం పేరు సాధాక్షన్, నేను కూర్చున్నాను. ఎవరు కూర్చున్నారు? నేను కూర్చున్నాను, దేహమే కూర్చుంది, దేహమే కూర్చుంది. ఆ దేహం నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నేను కూర్చున్నాను అనుకుంటున్నాను. నేను చనిపోతున్నాను, ఆ దేహం చనిపోయినప్పుడు ఏమనుకుంటున్నావు? నేను చనిపోతున్నాను, దేహం చనిపోతుంది కాబట్టి ఆ దేహం నువ్వు అనుకుంటున్నావు కాబట్టి దేహం చనిపోతుంది అనుకుంటున్నావు. నీకు చావు లేదు. దేవ నైట్ దిస్ బాడీ, నాట్ దిస్ మ్యాన్. ఇమోటెడ్ స్పిరిచువల్, ఇమోటెడ్ సెల్ఫియర్, ఇమోటెడ్ స్పిరిచువల్. ఈ మ్యాథమెటికల్ యాక్యురేషన్ 6, 4 పది, అది మ్యాథమెటికల్ యాక్యురేషన్. అమెరికాలో కూడంటే, ఇండియాలో కూడంటే, ఈ సబ్జెక్ట్ కూడా అటువంటి విత్ న్యూ సైన్స్. ఉన్న పదార్థం తప్పించి, ఆ సాగు లేని పదార్థం తప్పించి అన్ని మనం కలుపుతున్నారు. అది భగవాన్ ఎంత ముచ్చటగా చెప్తారు, ఎంత స్వీట్గా చెప్తారు, ఎంత సింపుల్గా చెప్తారు. కాంప్లికేటెడ్ వస్తువుని ఏంటి? ఉన్నది ఆత్మ, లేనిది దేహం. ఉన్నది ఆత్మ, లేనిది దేహం. లేని దేహాన్ని ఉందనుకుంటున్నాం, ఉన్న ఆత్మ లేదనుకుంటున్నాం. ఇక్కడే మనకి మాది ప్రారంభమవుతుంది, కాంప్లికేటెడ్ ప్రారంభమవుతుంది. ఆ సబ్జెక్ట్ మీకు ప్రాపర్ అండర్స్టాండింగ్ అవసరం. ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధిలోకి రావాలంటే మీ ఇంట్లో రూపాయలు పెట్టుబడి కాదు, మీ అవగాహన మీ పెట్టుబడి, మీ ఆలోచన మీ పెట్టుబడి, మీ మంచితనం మీ పెట్టుబడి, మీ వివేకం మీ పెట్టుబడి, మీ ప్రవర్తన మీకు పెట్టుబడి. భగవంతుడి యొక్క కృప మన మీద ఎప్పుడు మనకి గుర్తుంటే అవగాహన చేసుకునే బుద్ధిని ఇస్తాడు మనకి. ఆ సబ్జెక్టు ఉన్నదైనట్టు అవగాహన చేసే బుద్ధి మనకు వస్తానంటే ఆయన కృప మన మీద ఉన్నట్టు. ఆ సంశయాలన్నీ, సందేహాలన్నీ అహం వృత్తికి వస్తున్నా, అహం స్ఫురణకు రావటం లేదు. అహం వృత్తి అంటే అయాన్స్ నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను హిందువుని, నేను మామూలుని, నేను ప్రాణ కులస్తుని, వాళ్ళని జాతి వేస్తుంది. అయ్యా నువ్వు కాణిదానితో సాధాక్ష్యం పొందడం అయాన్స్. మనం కాణిదానితో సాధాక్ష్యం పొందే అహం వృత్తి. మనం ఏదిగా ఉన్నామో అలాగే మనం స్ఫురింపు చేసేది అహం స్ఫురణ. మనం ఏదిగా ఉన్నామో అది మన ఎరుకులు ఉండేది అహం స్ఫురణ. అహం స్ఫురణ వేరు, అహం వృత్తి వేరు. నువ్వు కాణిదాన్ని ఏది కాదో దాంతో కాలాక్ష్యం చెందింపు చేస్తుంది అహం వృత్తి. దాన్ని అహం భావన అంటారు. అహం భావనని భావనా బలం చేత నశింపు చేయొచ్చు. భావనా బలం అంటే మీ ఇష్టదేవత మీద 24 గంటలు మీ మనస్సును ఇష్టదేవత మీద పెడితే, లేదా ఒక మంత్రం మీద పెడితే, లేదా అరుణాచలమో రాముడు కృష్ణుడిని ఇష్టదేవత మీద 24 గంటలు మీ మనస్సును పెట్టక ఏకాగ్రత కనుక మేము సాధిస్తే అదే మీ జీవిత సర్వస్వం. నువ్వు ఏ ఈశ్వరునైతే ఏ దేవతా పురుషునైతే ఆరాధిస్తున్నావు అక్కడ ఇరవై నాలుగు గంటలు నీ మనస్సు అక్కడ నిలబడతాంటే ఆ ఏకాగ్రత వల్ల ఆ స్మరణ వల్ల ఆ పవిత్రత వల్ల కూడా అహం వృత్తి నశిస్తుంది. భావనా బలం అంటే నీ ఇష్ట దేవత మీద నిరంతరం నీ మనస్సు నిలబడి ఉండటమే భావనా బలం. ఆ భావనా బలం వల్ల కూడా అహంభావం నశిస్తుంది. నా కళలాది మీద ఎటువంటి భావనా బలం? కొంతమంది మనుషులకు రోత అంటే ప్రతిదాన్ని రోతకని అంటారు. అలా రోతకని ఉండదు. ప్రపంచంతో ఇష్టంగా ఉండు, ప్రపంచాన్ని ప్రేమించు. ప్రపంచంతో ఇష్టంగా ఉంటే జంతులు 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 ఒక పెద్ద మీద చెడ ఉంటాడు. నువ్వు ప్రపంచంతో ఎలా ఉండు, పంచిపోతాయి చోట ఎలా ఉండు. కనిపిస్తున్నటువంటి ప్రపంచ రూపము నా భగవంతుడే, భగవంతుడే ప్రపంచ రూపం కింద కనిపిస్తున్నాడు. భగవంతుని మైనస్ చేస్తే ప్రపంచానికి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు. స్వతంత్రమైన సత్తాలేదు ప్రపంచానికి. ప్రపంచంగా ఆధారంగా ఉన్నాడు భగవంతుడు కాబట్టి దీనికి సత్త నేను ఉన్నట్టు కనిపిస్తాను. అంటే ప్రపంచంతో భగవంతుడితో ఎంత మర్యాద ఉంటావు, భగవంతుడితో ప్రపంచం ప్రపంచం కూడా భగవంతుడి యొక్క మరొక రూపం కాబట్టి ఆ ప్రపంచంతో కూడా మర్యాదగా ఉండు, వినయంగా ఉండు. జంతులు జంతులు జంతులుగా ఉండు. మీరు ప్రకృతితో జంతులుగా ఉండండి, భూమితో జంతులుగా ఉండండి, సమాజంతో జంతులు జంతులుగా ఉండండి, అగ్నిగా ఉండదు. ప్రేమగానే మీరు కోరకంగా ఉండద్దు, ప్రపంచంతో కోరకంగా ఉండదు. జంతులు జంతులు జంతులుగా ఉండండి. జంతులకి నేచర్, జంతులకి సొసైటీ, జంతులకి ఎక్స్ట్ జంతులకి వాటర్. గాంధీ గారు అన్నారు, ఏ విషయాన్ని ఏదన్నా తెలివితేటలు ఉన్నా ధనం ఉన్నా చదువు ఉన్నా ఏదన్నా సద్వినియోగం చేస్తేనే మీరు జంతులున్నాను. సద్వినియోగం చేసేవారు సహజంగా లేదు అవుతారు. మీకు ఏదైనా భగవంతుడు ఏదైనా ఇచ్చాడనుకోండి, అది మీరు సద్వినియోగం చేస్తారు. సద్వినియోగం చేసిన వాడు సహజంగానే ఏదవుతారు. కృత్యమంగా నాలుగు పండు మొగ్గేసినట్టు మొగ్గేస్తాడు. మీకు భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేస్తానంటే సహజంగానే పెద్ద ప్రయత్నం అక్కడ కానీ నువ్వు యోగులు అవుతావు. కృష్ణుడు చెప్పాడు అర్జునుడు, అర్జునాన్ని యోగుడుగా ఎలా యోగులు అవుతావు? సద్వినియోగం చేసి భగవంతుని ఏ గుర్తిస్తా గుర్తి నువ్వు సద్వినియోగం చేయి. లోకంతో అందరితో సమాజంతో ప్రకృతితో అందరితో జంతులు 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 జంతులుగా ఉండు. పంచభూతాలతో జంతులుగా ఉండు, సమాజంతో జంతులుగా ఉండు. ఈ భూమి మీద జంతు భూమితో కూడా జంతులుగా ఉండు. మీరు సాగు వచ్చినట్లు చిరాకు పడుతుంది, దానితో కూడా జంతులుగా ఉండు. మొత్తం ప్రదేశంతో జంతులుగా ఉండు. మీరు దయించండి, మీ బడకు ఏం చేస్తారు? జంతులకి వేసే జంతులకి సొసైటీ జంతులుగా ఉంటే ఈశ్వరుని కొట్టకు నువ్వు పాత్రలవుతావు. ఈశ్వరుని దయని వ్యక్తి మీద వర్షం చూసినట్టు పెరుగుతుంది. మీరు అంటున్నారు ఎవరి దేహం వచ్చింది అనుకోండి, నా పూర్వకర్మ కారణం అంటున్నారు. పూర్వకర్మ ఏదో కర్మ చేసుకుంటే నాకు ఈ శరీరం వచ్చింది అంటున్నారు. మరి అసలు నా కర్మ ఇంటికి వచ్చింది, మొట్టమొదటి దేహం రాకముందు అసలు నా కర్మ ఇంటికి వచ్చింది. మరి దేహం వస్తే కర్మ చేస్తే మళ్ళీ ఆ కర్మ ఇంకో కర్మకు ఉపయోగపడుతుంది అనుకోండి ఇంకో దేహానికి. అంటే దేహం లేనప్పుడు మొట్టమొదటి నాకు కర్మ ఇంటికి వచ్చింది. అంతే గౌరవం ఏమంటాడంటే అటువంటి గౌరవంలోకి వెళ్ళకూడదు. ఈ కర్మ ఎప్పుడు ప్రారంభమైందని ప్రారంభం, నీకు జ్వరం వచ్చింది, ఆ జ్వరం తగ్గించుకోవడానికి చూసుకో. ఎప్పుడు శనివారం ఒడ్డుగంట ప్రారంభమైందో పొద్దున్న తగ్గించడం ప్రారంభమైంది, జ్వరం ఆ గొడవ వద్దు. నీకు మీకు జ్వరం వచ్చింది, వచ్చిన జ్వరం తగ్గించడానికి చూసుకో. మీకు జబ్బు చేసింది, ఆ వచ్చిన జబ్బు తగ్గించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. అని శనివారం వచ్చిందా శుక్రవారం వచ్చింది జబ్బు అనవసరం, దాని గురించి చెప్పిందే నీకు ప్రయోజనం లేదు. అంటే అధికారి మనం ప్రశ్నించుకోవాల్సిందంటే కర్మ వచ్చింది, కర్మ వచ్చింది అన్నది కర్మ ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరికి వచ్చింది? చైతన్యానికి వచ్చిందా? నువ్వు చైతన్యాన్ని, చైతన్యానికి కర్మ వచ్చిందా? ఆత్మకి కర్మ ఉందా? గారంటర్ ఎవరికైనా కర్మ ఉందా? చైతన్యానికి ఏమైనా కర్మ ఉందా? అంటే ఈ కర్మ ఎవరికి వచ్చింది? దేహం ఏది నేను తరంపై అని చెబుతాడు, నేను కర్మ అనుభవిస్తున్నాను. వాడు చూసేస్తే కర్మలే. కర్మ అనుభవించేది ఎవరు? దేహగతమైన బుద్ధి, దేహగతమైన నేను. ఆ దేహగతమైన నేను నశిస్తే సంచితం లేదు, ఆదాం లేదు, ప్రారంభం కూడా లేదు అన్నారు. దేహగతమైన లేనప్పుడు ప్రారంభం కూడా లేదు అన్నారు. అది మీకు పుట్టగొడుపు వచ్చింది కదా, మీరు బాధపడుతున్నారు. చూచేవాడు చూచేవాడు వాడు బాధపడుతున్న చూచేవాడు పండు ప్రారంభం. దేహగతమైన లేని లేని వాడు చూస్తే ప్రారంభం చూచేవాడు పండు, కానీ అక్కడ లోపల ప్రారంభం లేదు. ప్రారంభం అనిపించడం అంటే దేహగతమైన లేనండి. వాడు ప్రారంభాన్ని చేస్తున్నాను చూచేవాడు అనుకుంటున్నాడు, కానీ వాడు అనుకోవడానికి అక్కడ లేదు. నేను ప్రారంభాన్ని చేస్తున్నాను చైతన్యం అనుకో, చైతన్యం దేహం మీకు జ్ఞాని చైతన్యమై ఉన్నాడు, జ్ఞాని బ్రహ్మమై ఉన్నాడు, జ్ఞాని ఈశ్వరుడు స్వరూపాన్ని పొందున్నాడు. నేను కర్మ అనుభవిస్తున్నాను అనుకున్నవాడు అక్కడ లేడు కదా, ఈ కర్మ కూడా అక్కడ లేదు. దేహం మరణించేటప్పుడు నేను మరణిస్తున్నాను ఎవరైతే అనుకుంటున్నారో వాడు తప్పనిసరిగా పునర్జన్మ వస్తుంది. చనిపోయిన వాడు పుడతాడు, పుట్టిన వాడు చనిపోతాడు. కానీ దేహగతమైన లేని లేని వాడికి నేను చనిపోతున్నాను అనుకోవాడు, దేహం పోయినప్పుడు అనుకోడు, నేను ఉన్నానా అని తెలుస్తూ ఉంటున్నాను. అదే అమృత స్థితి, అదే మోక్ష స్థితి, అదే శాశ్వత స్థితి, అదే శాశ్వత శాంతి. వాడికి భూమి మీదకి రావక్కర్లేదు. ఈ వరణంలోకి, ఈ జన్మ మరణ విషచక్రంలోకి, ప్రవాహంలోకి వాడు రావక్కర్లేదు. ఎవరు దేహం చనిపోయినప్పుడు కూడా దేహం పోయినా నేను ఉంటున్నాను అన్న సంగతి వాడికి అనుభవంలోకి వస్తే మనం పాడైపోవడానికి కారణం జీవితంలో ప్రతి క్షణం ఉద్రేకానికి గురవటం. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకం వచ్చేస్తాను అనుకున్నాడు, అది మన పతనానికి గుర్తు. ప్రతి చిన్న విషయానికి మనకు ఉద్రేకం వస్తుంది, మన ఆలోచన లేదని అర్థం, ఉద్రేకం లేదని అర్థం. అవగాహన చేసుకునే శక్తి పొరబడింది అని అర్థం. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకం పెట్టండి. సరే మీకు ఇంకొక అడిగిన పేచీలు వస్తాయనుకోండి అనుకోండి, 10 రోజులు మౌనంగా ఉండండి. 10 రోజులు మౌనంగా ఉంటే వేడి తగ్గుతుంది. వేడి తగ్గిన తర్వాత ఆ మాట మంచి మాటలు వస్తే పరిష్కారం కూడా ఉంది. మీకు ఇంకొక ఏదైనా పెంచి వచ్చేది మీకు గంటలకు పరిష్కారం చేసేసుకుందాం అనుకోండి, ముందు అసలు నీళ్ళు చల్లారు నెంబర్ ఎన్నీళ్ళు కాసుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారు, పూర్తిగా చల్లారని కానుతారు. అది ఏడు పెద్ద నీళ్ళు లాగేది. అదే మీకు ఇంకోటి ఏదైనా అభిప్రాయాలు వచ్చే సందర్భంగా పరిష్కారం చేసేసుకుందాం అనుకోకండి. ఒకవేళ చూడుకోవడానికి వచ్చినా, మీకు అత్తగారికి మాందరికి వచ్చినా, అత్తగారికి కోళ్ళకి వచ్చినా, అహంకారం నుంచే ఏదో సమస్య వస్తూ ఉంటాయి. నష్టం సమస్యలన్నీ అహంకారం నుంచే ఏదో సమస్య రాకుండా ఉండదు. అదే సమస్యను పరిష్కారం చేసుకోవడానికి మీరు కంగారు పడకుండా 10 రోజులు టైం తీసుకోండి. ఒక దీన్ని తెలబడతారో, వాళ్ళు తెలబడతారో, అప్పుడు వాళ్ళకి ఆలోచన ప్రారంభమవుతుంది, మీకు ఆలోచన ప్రారంభమవుతుంది. అప్పుడు మీకు తెలియచేక పెరుగుతాయి, వాళ్ళకి తెలియచేక పెరుగుతాయి. ఉద్వేగంగా ఉన్నప్పుడు సమస్యను పరిష్కారం చేయకుండా ప్రయత్నం చేస్తే తెలియటం కానీ సక్సెస్ అవ్వలేదు. ప్రతి వాడికి నేనున్నాన్న సంగతి నాకు తెలుసు. మీరున్నారని నేను చెప్పాలండి, మీరున్నారా నేను అడుగుతాను, మీరు ఏమంటారు? ఉన్నామంటారు. అంతేకాని ఒకసారి 2 నిమిషాలు ఆగిన అర్థం చూసుకుని చెప్తా ఉంటారా? మనం ఉన్నామని కనుక నాకు తెలుసు. ఆ ఉన్నది ఎవరో చూసుకోవటం, ఆ ఉన్నది ఎవరో నేర్చుకోవటం, ఆ ఉన్నది ఎవరో తెలుసుకోవటం మర్చిపోయి దాన్ని ఉంచిపెట్టి దృష్టి అంతా తిరుగుతున్నాం. ఇదంతా మాయిది అంటారు. పొంది మనం ఉన్నామని కనుక మనకి తెలుస్తాను, ఆ ఉన్నది ఎవరో మనకి తెలుగుతున్నది తెలుసుకుంటేషన్. అలా ఫండమెంటల్గా మనం అందరం చేస్తున్న పొరపాటు ఇదే. ఇది ఉపదేశం. ఈ ఉపదేశం దేవుడని, అదని, ఇదని, అక్కడని, ఇక్కడని ఎలాగో తెలుస్తాం. భూమి చుట్టూ దిగి వస్తుంది. దేవుడు లేదని చెప్పేవాడు ఉన్నాడు, కానీ నేను లేదని చెప్పేవాడు ఎవడు లేదు. మనం ఉన్నామని సంగతి మనకు తెలుసు, కానీ ఉన్నది ఎవరు మనకు తెలియట్లేదు. ఇక్కడ విచారణ విచారణకి ఇది కేంద్రంగా తెచ్చుకోవడం మానేసి ఆదుడని, ఈదుడని, ఆదేవుడని, ఈదేవుడని, ఆకుమేవని, ఇదని, అదని ఇంకా అలాగే ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా మంచి జనానికి వచ్చింది, ఇంకో మంచి జనం శరీరం వస్తుంది కదా, ఇంకో మంచి జనానికి వెళ్ళిన శరీరం వస్తుంది కదా, మీరు ఆ శరీరం కింద కాదు చనిపోతుంది కదా. ఏమని తీసుకుని పాసలు ఏమి సరే మొత్తం సమస్తం కాల ప్రవాహం కొట్టుకుపోతాయి. ఏమని తీసుకుని పాసలు నిద్రపోతుంది, కాదు కదా రకాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. మీ శరీరం కూడా నువ్వు కాదు, మీ శరీరం నువ్వు కాదు కాబట్టి కాల ప్రవాహం అది కొట్టుకుపోతుంది. మనం మాట్లాడితే నేను 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 ఆ నేను వాడితే ఏంటి ఎప్పుడైతే పౌరగర్మంలోంచి వచ్చేసింది అలవాటు మీకు వేళ కొత్తగా వచ్చింది కాదు. నేను నేను ఎలా చెప్పాను, నేను ఎలా చేశాను, ఎలా చేశాను. ఈ మధ్య అప్పుడే చెప్పాడు, 10 చెరువులు తగ్గించండి, 10 చెరువులు నేను తగ్గించాను, నేను తగ్గించాను, గోడ ఇలాగ 11 చెరువులు పక్కన నేను పడ్డాను. ఈ నేను ఆ నేను చేరిక ప్రసన్న ఎడబెడుతుంది అని దీని అర్థం ఏంటంటే నిజమే మంచి చేసినా చెప్పొద్దాను, మంచి చేసినా చెప్తే నీకు చివరికి ప్రసరణ పెడుతున్నాను. మన స్వార్థం లేకుండా పనిచేసేవా అందరూ ఆంజనేయ స్వామిని ఆదర్శంగా పెట్టుకోవాలి. ఆంజనేయ స్వామి రాముడు పని కట్టించి ఆయన సొంత పని గురించి చెప్పు ఆలోచించరు. ఆంజనేయ స్వామి శ్వేతమని తీసి వస్తాడు రాముడి దగ్గర. మనం అయితే ఏం చేశాం చెప్పండి, రామ నేను శ్వేతను చూశానంట. ఆంజనేయ స్వామి అంటే నేను వాడకుండా రామ శ్వేత చూడబడింది అన్నాడు. నేను చూశానని చెప్పలేదు, రామ శ్వేత చూడబడింది అంటే నేను చూశాడని అర్థం చేసుకోవాలి. అంతకే నేను ఉపయోగించలేదు. అంటే శ్వేతను ఆచార్య చూడబడింది అంటే నీ జరిగే కారణం నేనని మాట ఉపయోగించకుండా అర్థం రాముడికి వచ్చిన అర్థం ఏదైతే మనకి విషయం సున్నది క్రియ ఈ సరి నేను వచ్చేస్తే ముందు తర్వాత ఏం చెప్తాడంటే కొన్నాడు. ఆ వాక్యంలో ఉన్న పొందిక, వాక్యంలో ఉన్న అందం, షార్ట్ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్, బ్యూటిఫుల్ సెంటెన్స్, వండర్ఫుల్ సెంటెన్స్, ఒకే వాక్యం శ్వేత చూడబడింది. ఎవరు చూస్తేనే చూడబడింది అంటే ఇన్ఫర్మేషన్ రాముడికి వచ్చేసి ఏకరేషాలు ఎందుకు ఎన్ని మనస్సు నేను ఏది మీకు మనస్సే నేనుగా వ్యక్తం అవుతుంది. ఆ మనస్సు ఎవరైనా ప్రశ్నించినప్పుడు అసలు మనస్సుని ఏమీ లేదు ఉందని అనుకుంటున్నారు కదా, దాన్ని ప్రశ్నించి ఎవరైనా ప్రశ్నించినప్పుడు దాని మూలంలో అది వెళుతుంది, దాని మూలం చూచినట్టు మరుక్షణంగా అది నశిస్తుంది. అది నశిస్తే అది నీ దేశంలో నశిస్తాం, అది నేను కాదు కాబట్టి అది నశించిన నేను నశించాను. నువ్వు బ్రహ్మమయ్యా, నీ స్వరూపం నువ్వు మనస్సు యొక్క మూలంలోనే నిజమండి. ఆ నిజం అప్పుడు నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అదే పరమస్థితి, అదే చివర స్థితి, అదే నీ కడసారి జన్మ అనుభవం నీకు వచ్చింది. అంటే నువ్వున్నావు సంగతి నీకు తెలుసు, కోర్టు వారికి ఎప్పక్కడైంది భగవద్గీత చెప్పాలని మీరు ఉన్నారని సంగతి మీరు తెలియదని భగవద్గీత చెప్పక్కర్లే, మీరు ఉన్నారని సంగతి మీకు తెలుసు. నాయుడు ఇక్కడ పడుతున్నాం, మనం ఉన్నాం సంగతి మనకి తెలిసిందే, ఉన్నది ఏదో తెలుసుకోవడం మానేసి దేవుని చూడాలి, అక్కడ చూడాలి, ముక్కు చెవులు మనసు పెట్టాలి, ఇక గురువు మధ్యం దగ్గర మనసు పెట్టాలి, ఇలా కూర్చోవాలి, అలా కూర్చోవాలి, పరిపాలన చేసుకోవాలి, ఇటుకు పరిపాలన చేసుకోవాలి, మామూలు పరిపాలన చేసుకోవాలి, ఆశ్రమం కూర్చోవాలి, దండలు ఎక్కట కలిసి మళ్ళీ పెడుతుంది అక్కడ మొదలవుతుంది అంట. ఇటు పరిపాలన చేసుకోవాలి, వేరే తలుపు పెడితే కోపం రాపడానికి ఆయుష్యాభిక్తి అయిపోతాడు, ఆ ధ్యానం అంతా చెడిపోతే తలుపు కొట్టాడంటే కోపం వచ్చి అగ్నిహోత్రం అయిపోతాడు. అంటే అంత గొప్పగా ధ్యానం చేస్తున్నాడనమాట. దీనికి ఉన్నా నువ్వు ఉన్నావు లేదా ఉన్నావు, ఆ ఉన్నదేదో నీకు తెలియదు, దేవుడు తెలుసుకుంటాను, దేవుడు తెలుసుకుంటాను, రోడ్డు మీద పడతానంటు మళ్ళీ అక్కడి నుంచి పోసుకుంటాడు, అక్కడి నుంచి గదిలో కూర్చోడు, తలుపు వేసుకోవడం, మళ్ళీ దానికి ప్రత్యేకానికి వెళ్ళి పూజ కలిగి అక్కడికి మదిలిస్తున్నా, అక్కడి నుంచి చివర పెట్టాలా మనస్సు, దగ్గరే పెట్టాలా మనస్సు, ఎక్కడ పెట్టాలి మనసు, ముక్కు చివర ఇది కాలిపోతుంది కలిగి ముఖ్యంగా ఎంత మనం కాలిపోతుంది, ముక్కు చివర పెట్టాలా లేదా భూమి మధ్యంలో పెట్టాలి, అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, ట్రైనింగ్ ఆరు నెలలు ట్రైనింగ్ దొరుకుతాయి, ముక్కు చివర పెట్టాలా అంటే ముక్కు చివర మనసుని పెట్టి ధ్యానం చేసుకోవాలని చెప్తారు మనకి. అంటే అంటే ఏకాగ్రత కోసం అలా చెప్పారు మన పెద్దవాళ్ళు, ముక్కు చివర, ముక్కు చివర భూమి మధ్యలో ఎక్కడ చోట మనసుని పెట్టి ధ్యానం చేసుకోమని చెప్పారు. ఇంటికి ఏకాగ్రత కోసం అది మంచిదే, ముందు అక్కడ నువ్వు ఉన్నావా సంగతి నీకు తెలిసి ఆ ఉన్నదేంటో తెలుసుకోవడం మానేసి ముక్కు కొడవచ్చు, మరి మన ధ్యానం కొడవచ్చు, ఇలా వచ్చేస్తున్నావు, పతనాన్ని పోతున్నావు, వాళ్ళకి తగ్గిపోతున్నా. అది నీ మనసుకి ఏకాగ్రత కలగడం కోసం ముక్కు చివరి చూసుకోమని చెప్తున్నారు మన పెద్దలు, అలా చెప్తున్నారు ఉపాసన. అది ఏంటది ఉపాసన అంటే భగవంతుని తెలుసుకోవడానికి ఏకాగ్రత కావాలి కాబట్టి ఉపాసన కోసం ముక్కు చివరి పెట్టు, భూమి మధ్యలో పెట్టు, అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, నీ మనసుని అక్కడ మీద పెట్టు, లేదా కొండ మీద పెట్టు, అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, రూపం మీద పెట్టు, రకరకాలుగా చెప్తున్నారు. మరి కాదంటే భగవాన్ ఇవన్నీ ఖండించడం లేదు, అది సరిపూర్చేయడానికి వచ్చాడు కానీ ఖండించడానికి రాలేదు, ఇవన్నీ ఖండించడం లేదు. అసలు నువ్వు ఫండమెంటల్గా నువ్వు ఉన్నావని సంగతి తెలుస్తాను, నువ్వు అది ఏంటో తెలుసుకుంటే మనసు ఎలా పడ్డావా అంటే నువ్వు నీ మనస్సును తీసుకెళ్ళి అక్కడ పెట్టేవాళ్ళు నీ మనస్సు ఎవరిని ప్రశ్న చేసుకుంటాం, నీ మనస్సును తీసుకెళ్ళి ముక్కు చివరి పెట్టే బదులు నీ ముక్కు చివరి పెడితే నీ మనస్సు ఎవరు, ఆ లోపల మనస్సులో ఏం జరుగుతుందో ముందు చూసుకోండి, విచారణ చేసి తెలుసుకుని అది తీసుకుని తీసుకోవడానికి రావడానికి విడుదల పొందడం ప్రయత్నించండి. అంటే నువ్వు కన్నడ పడకు, నీ మనస్సుని నిత్యుడిగా చేసుకో, నీ మనస్సు చేత మనస్సునే తెలియించుకోవడే, నీ మనస్సుని మచ్చిక చేసుకో, నీ మనస్సుని స్వాధీనం చేసుకో, నీ మనస్సునే సహాయంగా తీసుకుని నీ మనస్సును జయించు. నీలో మంచి గుణాలు చెడ్డ గుణాలంటే నీ మంచి గుణాన్ని, నీలో మంచి గుణాలు సహాయంగా తీసుకుని చెడ్డ గుణాన్ని జయించు. భగవాన్ ఏం చెప్తున్నారంటే జ్ఞానం మాట అటించు, మోక్షం మాట అటించు, సత్యం మాట అటించు, మీరు ఆ సత్యాన్ని దర్శించాలి. ఆ సత్య అన్వేషణ నీకు లేదనుకో, మోక్షత్వం నీకు లేదనుకో, ఆ జిజ్ఞాసం నీకు లేదనుకో, మొత్తం ధర్మ సంస్కారం జీవించిన నీ జీవితం అంత కూడా వంటి రెండు సుమారు తెలుసుకున్నాను. అంటే సాధన యొక్క ప్రయోజనం ఉంటే దేహభావన తగ్గుతూ ఉండాలి, ఆత్మభావన పెరుగుతూ ఉండాలి. అలా పెరుగుతుంటే మీరు సాధన కరెక్ట్గా చేస్తున్నట్టు గుర్తు, అది నిజమైన సాధన నాకు. అందుకని రోగం అవుతుంది మందు అవుతుంది, అదే ఉపరాగం ఉంటే రోగం తగ్గదు. ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ది క్రీస్తు క్యాన్సర్ వాళ్ళు.